ఉంది అనుకుంటారు. మరణించిన తర్వాత ఏదో కైలాసంలో వెళ్తాము, వైకుంఠ రూములోకి వెళ్తాము, అదే మతం యొక్క పరమార్థం, మతం యొక్క సారం. ఈ లోకంలో ఉండగా ఇక్కడ ఆలోచించదగిందని, అర్థం చేసుకోదగిందని, అర్థం చేసుకుని అనుభవంలో తెచ్చుకోదగిన సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. మతం అంటే ఎప్పుడో మరణించిన తర్వాత శివుడి దగ్గరికి వెళ్ళి కూర్చోవటం లేకపోతే విష్ణువు దగ్గరికి వెళ్ళి కూర్చోవటం అని చాలా మంది అభిప్రాయం. అది మతం యొక్క పరమార్థం కాదు. వినదగినది, ఆలోచించదగినది, అనుభవంలోకి తెచ్చుకోదగినది. అసలు మనసులో ఎదగిన వాళ్ళకి ఆధ్యాత్మిక విద్యను పనికిరాదు, వినటానికే పనికిరాదు. అసలు గౌతమ బుద్ధుడు చెబుతాడు, కాలి ఇటుక మీద కూర్చోబెడితే ఆ మనిషి ఎలా ఉంటాడో. మనస్సులో నిర్మలత్వం లేని మనుషులు, మనసులో ఎదుగుదల లేని మనుషులు అలాగా ఉంటారు. అంటే అంత చపల చిత్రంగా ఉంటారు వాళ్ళకి. అసలు వినటానికి శ్రవణం చేయడానికి కూడా అర్హత లేదు. మానసికంగానే మనల్ని ఎదగనివ్వని మనుషులు ఆధ్యాత్మికంగా మనం శిక్షణ ఎలా ఇవ్వగలరు? మన మనస్సు ఏం ఎదగటం లేదనుకోండి, ఆధ్యాత్మికంగా మన విషయాలు ఎలా తెలుసుకుంటున్నాం? మనస్తుడికి గ్రహించవలసింది. భగవానంటే ఎవరు? ఆత్మ. ఆత్మ ఇప్పుడు లేకుండా పోయింది. భగవాన్ అంటే శరీరం కాదు. భగవాన్ అంటే ఎవరు? ఆత్మ. ఆత్మ ఇప్పుడు లేకుండా పోయిందా? ఒక నిజంగా ఆత్మ ఇప్పుడు లేకుండా పోతే అటువంటి ఆత్మ మనం తెలుసుకోవటం, ఒకప్పుడు ఉంది ఇంకొకప్పుడు లేదు, నేను వస్తే మనం తెలుసుకోవటం కష్టం. అంటే భగవాన్ లేడని అనుకోవటం కూడా అపచారం. ఇంకేత భగవాన్ అంటే మన శరీర దృష్టి ఉంది మనకి. భగవాన్ అంటే శరీర దృష్టి ఉంది కాబట్టి ఆ శరీరం ఇప్పుడు లేదు కాబట్టి లేరనుకుంటున్నాం. అలా భగవాన్ శరీరం ఉన్నప్పుడు కూడా శరీరం కాదు. భగవాన్ అంటే ఎవరు? ఆత్మ. ఆత్మ ఇప్పుడు ఉందా లేదా? ఉంది. ఆత్మ శాంతి స్వరూపం, అనుగ్రహ స్వరూపం. ఆత్మకు మరొక పేరు అనుగ్రహం. ఆత్మ యొక్క అస్తిత్వం లేక శరీరం రాదు. శరీరం ఏంటి? ఏ శరీరం వచ్చినట్టు ఆత్మ యొక్క అస్తిత్వం ఉన్నట్టు. ఆత్మ యొక్క అస్తిత్వం లేకపోతే శరీరం రాదు. అయితే మనకి ఎందుకు మోహం కలుగుతుంది? మనకి ఆత్మ దృష్టి లేదు, రూప దృష్టి ఉంది. రూప దృష్టి ఉంది అని చెప్పి మోహం కలుగుతుంది మనకి. ఆత్మదృష్టి కనుక వస్తే మనకి ఇంకా మోహం కరగట్టే కరగదు. మనిషిని బంధించేది, మనిషిని మోహం పెట్టేది ఆత్మ కాదు, రూపం. రూపం మనిషిని బంధిస్తుంది, మోహం పెడుతుంది. మన అందరికీ రూపదృష్టి ఉంది కాబట్టి మోహంలో పడుతున్నాం. రూపదృష్టికి మూలం ఏది? ఆత్మ. రూపం లేకుండా ఆత్మ ఉండగలదు, కానీ ఆత్మ లేకుండా రూపం ఉండదు. ఒక చిన్న చెడుతలంపు వస్తుంది అనుకోండి, మనకి చిన్నదే కదా అనుకుంటాం. మళ్ళీ రేపు వస్తుంది అనుకోండి, ఇది చిన్నదే అనుకుంటాం. ఈ చిన్న కలిపి ఎంత పెద్ద అవుతాయి. అక్కడి నుంచి మన స్వభావాన్ని మార్చేస్తాయి. అంటే ఆత్మను తెలుసుకోవడానికి అర్హత లేకుండా పోలేకపోతుంది. అంటే మన తలంపుల విషయంలో మనం జాగ్రత్త పడాలి. అంటే భగవంతుడి వాసుదేవ స్వామి వర్తమానాన్ని విడిచిపెట్టుద్దాం. నీ మనస్సు విషయం పరిశీలించుకో. నేను పైకి తీసుకొచ్చేది నీ మనస్సే, నేను పతనం చేసేది నీ మనస్సే. అంటే నీ మనస్సు విషయంలో నువ్వు బహు జాగ్రత్తగా ఎలా పనిచేస్తావు. ఇంకా నేను సోర్స్కి తీసుకెళ్లేది కూడా నీ మనస్సే. నేను పతనం చేసేది, బహిర్ముఖం చేసేది నీ మనస్సే. అంటే నువ్వు ఉద్ధరింపబడాలంటే నీ మనస్సు నువ్వు జాగ్రత్తగా చూసుకో. నీ మనస్సును మన జాగ్రత్తగా చూసుకోవాలంటే వర్తమాన కాలంలో ఎప్పుడు అటెన్షన్లో ఉండు. అంటే జరిగిపోయిన గొడవల గురించి అస్తమానం మీద పెట్టుకోకు, జరగబోయే గొడవల గురించి మన దాని గురించి ఆలోచించు. వర్తమానంలో జీవించు. మనకు దుఃఖం ఎంతో కొంత దుఃఖం వస్తాను కదా. ఈ దుఃఖం మనకి ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి, సమాజంలో ఉన్న పరిస్థితుల కంటే ఇంట్లో ఉన్న పరిస్థితుల ద్వారా, సమాజంలో ఉన్న పరిస్థితుల ద్వారా 100కి 10 వంతులు మనకు దుఃఖం వస్తే, మిగతా 90 వంతులు కూడా మన మనసు కల్పించేదో. ఈ బట్టి మీరు అబ్జర్వ్ చేసి చూసుకోండి. ఇంటికాడ మన మనసుని ఎదగనివ్వాలి. ఎవరితోటి సహవాసం చేస్తే మన మనసు ఎదుగుతుందో వాళ్ళ సహవాసాన్ని మనం ఒక ఆస్తిగా తీసుకోవాలి. ఎవరు సహవాసం వల్ల మన మనసు వికసిస్తుందో, ఎవరు సహవాసం వల్ల మన మనసు ఎదుగుతుందో వాళ్లే మనకు నిజమైన ఆస్తిగా మనం తీసుకోవాలి. రావణాసురుడు స్వయంగా అన్నగారు ఈ విషయానికి అయినప్పటికీ భగవంతుడి కోసం, తన దర్శించడం కోసం, తన ముక్తి కోసం తన అన్నగారిని రావణాసుని విడిచిపెట్టాడు కాబట్టి మహాభక్తుడు అయ్యాడు. మన అన్నగారే కదా, మన తనకి సపోర్ట్ ఇద్దాం అనుకుంటే అతను ప్రథమం ఏనాడు ప్రారంభం. ఈ విషయం భగవంతుడి కోసం తన అన్న కూడా విడిచిపెట్టాడు. అంటే మనస్సు యొక్క వికాసం ముఖ్యం. మనస్సు యొక్క వికాసం లేకుండా ఆధ్యాత్మిక చింతన కాదు పనికిరి రాడు ఏ మనిషి కూడా. మనసు ఎదగాలి. కొంతమంది మనుషులతో సహవాసం వల్ల మన మనసు ఎదగని కూడా అసలు తెలుస్తూ ఉంటుంది మనకి. అప్పుడు వెంటనే స్నేహాన్ని కట్ ఆఫ్ చేసుకోవాలి. కత్తిరితోటి గుడ్డ కత్తిరించినట్టు కత్తిరించకపోతే మనకి చెడు లోకాలు తప్ప. అందుకే వర్తమానంలో జీవించడం నేర్చుకోవాలి మనం. అంటే స్నేహాల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. ఏంటి, బంగారం ఉంది, దిండు ఉంది, ఇత్తడి ఉంది, రాగి ఉంది అనుకోండి ఒక ఇంట్లో. ఆ యజమాని బంగారం ఎండి బయటపడేస్తున్నాడు, ఎత్తడు రాగి లోపల దాచుకుంటున్నాడు, వీధిలో పడేస్తున్నాడు. అప్పుడు మనకి ఏమనిపిస్తున్నాడు? ఎంత అమాయకుడు, ఎరువాడు, ఇది మైండ్ ఏం దెబ్బతిన్న వీటికి, మెంటల్ కేసు మీది. ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే మన పరిస్థితి అది. అంటే ఇక్కడ ఏమిటి, మనం ఆత్మను వదిలేస్తున్నాం, భోగాలను దాచుకుంటాం. ప్రాపంచిక మనుషులు మనల్ని చూసేమనుకుంటారు, వీళ్ళు అమాయకులను వాళ్ళు అనుకుంటారు. అంటే ఏదైతే మనం సుఖాన్ని కలగజేస్తున్నా వదిలేస్తున్నాం, ఏదైతే దుఃఖాన్ని తీసుకొస్తున్నా దాన్ని దాచుకుంటాం. మనకు తెలియటలేదు, మనకు తెలియకుండా మనం చేసేకోం. ఇలా చేస్తున్న సంగతి కూడా మనకు తెలియదు, మనకు తెలియకుండా మనం చేసేకోం. ఎప్పుడైనా మనల్ని హింస పెడితే, ఎవరైనా కష్టమైన మాటలు అంటే మనకి అంత ఆందోళన కలుగుతుంది.
హింసలు గురవ్వకుండా కష్టమైన మాటలు భరించకుండా ఈ ప్రపంచం ఎప్పుడు మహాత్ముడవలేదు. విద్య నేర్చుకోవాలనే తపన ఉండాలి, కానీ ఏదో రూపంలో అది వస్తున్నారు మీ హృదయంలో తపన ఉంటే బయలుదేరితే సార్ ఎక్కడ మీకు తపన అంటూ ప్రారంభిస్తే ఈశ్వరుడు గురువుని మీ దగ్గరికే పంపిస్తాడు సార్. ఆ తపన మటు మీ హృదయంలోంచి రావాలి. నటించడం కాదు ప్రతిష్టం కాదు, హృదయంలో తపన రావాలి సార్. సూర్యదాస్ గుడ్డివాడు కృష్ణ భక్తుడు, ఆయనకి విద్య నేర్చుకోవాలనేది చిన్నతనంలో. తనదమ్ములందరికీ విద్య చెప్పేవాడు, ఆ ఇంటి పక్క వాళ్ళకి విద్య చెప్పేవాడు నాన్న. ఒకసారి నాన్న నువ్వు అందరికీ చదువు చెబుతున్నావు, నాకు కూడా చదువు చెప్పు అన్నాడు సూర్యదాస్. నువ్వు గుడ్డివాడు చదివేంటరా పా మీ అమ్మ దగ్గర కూర్చో. నువ్వు గుడ్డివాడు రా, నీ కళ్ళు లేవు, నువ్వు గుడ్డివాడు, నీకు చదువా, నీకు చదివేంటి, వెళ్ళి మీ అమ్మ దగ్గర కూర్చో. నువ్వు గుడ్డివాడు భౌతికంగా అతని హృదయంలో ఈ చదువు నేర్చుకోవాలని అభివృద్ధిలోకి రావాలని తపన హృదయంలో కోపం హృదయంలో తపన అతను గ్రహించలేదు తండ్రి. తన తండ్రి అంటున్నాడు అలా, నువ్వు గుడ్డివాడు రా, తన తండ్రి అంటున్నాడు సూర్యదాసు నువ్వు గుడ్డివాడు రా, నీకు చదివేంటి వెళ్ళి నువ్వు అమ్మ దగ్గర కూర్చో, మీ అమ్మ దగ్గర కూర్చో. వాళ్ళ అమ్మ ఎలా చూసింది, వీడు ఇంటికి పనికిరాడు, ఏం పనికిరాడని తల్లి కూడా లోకుగా చూసింది. నేను బయటికి వెళితే అమ్మ అందరూ గుడ్డివాడు అంటున్నారు నన్ను అనేవాడు సూర్యదాస్ తల్లిదేవుడు. చవును నిజమేమి, అందుకే నేను ఈదిలోకి వెళ్ళొద్దు అంటున్నాను. అవును గుడ్డివాడు కాబట్టి గుడ్డివాడు అంటున్నారు, అందుకే ఇందులో ఈదిలోకి వెళ్ళదు అని చెప్పి అంటే మరి ఈదిలోకి వెళ్ళకుండా ఇంట్లో అని చెప్పని కూర్చుంటాడు. అన్నదమ్ములను అడిగాట, ఏంటి తండ్రి చూస్తే విద్య నేర్పడం లేదు, తల్లి నేర్పడం లేదు అని అన్నదమ్ములను అడిగాట నేర్పు. మీరు చదువుకుంటున్నారు కదా విద్య, నాకు నేర్పండి, నేను చదవటం చేత కదా, నాకు కళ్ళు లేవు, నాకు విద్య నేర్పండి అని సూర్యదాస్. ఇవన్నీ కృష్ణుడు చూడటం లేదా, అతను కృష్ణ భక్తుడు సహజంగా అతను చూస్తున్నాడు. ఇతను అదే ఇతను అసలు ఇతను ఏ విధంగా ట్రైనింగ్ అవుతున్నాడు అన్నదమ్ములను అడిగి అన్నదమ్ములు చెప్తారట. ఇప్పుడు నువ్వు వంట నేర్చుకోరా, నీకు చదివేంటి, నీకు కళ్ళు లేవు, నువ్వు అమ్మ దగ్గర పడి ఉండి నీకు ఏమైనా చేతనైతే వంట నేర్చుకో, వంట నేర్చుకుంటే ఏమో వంట వస్తుందేమో కొంతకాలం నీకు నీకు చదువులేండి. కానీ అతని తపన ఏమిటి చదువు నేర్చుకోవాలి. ఒకరోజు ఇంటికడు కూర్చున్నాడు, ఎవడో చదువు చెప్పడం లేదు, నేర్చుకోవాలని రోడ్డు మీద 10 మంది ముష్టి వాళ్ళకి ఏదో పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. మనం ఆ పాటలను నేర్చుకున్నాం, ఎవడో కృష్ణుడి మీద పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు, ముష్టి కోసం వచ్చారు ఆ ఊరు. ఆ పాటలు నేర్చుకుందాం, మన ఇంటిలో ఎందుకు మనకి విద్య కదా మనకు కావాల్సిందని ఆ పాటలు పాడి ఇంటికాడ చెప్పకుండా పాటలు పాడే వాళ్ళకు కూడా వెళ్ళిపోయాడు సూర్యబాబు. తల్లి చెప్పడం లేదు విద్య, నాకు విద్య కావాలి ఇప్పుడు, నాకు అన్నం కాదు, నాకు ముఖ్యం విద్య కావాలి. తల్లి చెప్పడం లేదు, తండ్రి చెప్పడం లేదు, అన్నదమ్ములు చెప్పడం లేదు, ఎవరో చెప్పడం నాకు విద్య నేర్చుకోవాలని ఎవరో చెప్పడం లేదు. వీధిలోకి వెళ్తే హేళన చేస్తున్నారు, గుడ్డివాడే అంటున్నారు, కానీ చదువు చెప్పడానికి వీధిలో వాళ్ళు ఈ ఊళ్ళో వాళ్ళు కూడా ఎవరు ఎద్దకు రావటం లేదు. ఎవరో ముష్టి వాళ్ళు రోడ్డు అంటే పోతుంటే నా పాటలనే నేర్చుకుందాం అని ముష్టి వాళ్ళు వెనకాల వెళ్ళిపోయాడు ఊళ్ళంట తిరిగి సూర్యదాస్. అంటే అతను విద్యా ప్రశ్న విద్య పట్ల అతను ఉన్న తపన తన ఇల్లు కూడా విడిచిపెట్టాడు తీసు. వాళ్ళు ఏం చేశారు, ఏదో ఒక పాట రెండు పాటలు నేర్పారు, నేర్పితే ఈ గుడ్డివాడు ఈడు ఎప్పటికైనా మనకు బరువు అవుతాడని వాళ్ళకి అనిపించారు. వాళ్ళు ఏం చేశారు, రాత్రి నిద్రపోతుంటే ఈ గుడ్డివాడు ఒక్కడిని విడిచిపెట్టేసి ఆ ముష్టి వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అప్పుడు కూడా సూర్యదాస్ విద్యా తృష్ణ పోలేదు. ముష్టి వాళ్ళందరూ వెళ్ళిపోతే ఆ గ్రామంలో నుండి ఏ గ్రామంలో అయితే ముష్టివాడు విడిచిపెట్టారు ఆ గ్రామంలో ఉండి అతని విద్యను తపస్సు ద్వారా కొంత విద్యను సాధించారు. కేవలం పుస్తకాలు చదవటం ద్వారానే విద్య రాదు, తపస్సు వల్ల కూడా విద్య వస్తుంది. తపస్సు ద్వారా తన అనేక కీర్తనలు పాడతాడు కృష్ణుడి మీద. మహాత్మా గాంధీ గారు తన ప్రార్థనా సమయంలో తప్పనిసరిగా ఈ సూర్యదాస్ పాటలు పాడుకున్నవాడు. తులసిదాస్ రామ భక్తుడు, సూర్యదాస్ కృష్ణ భక్తుడు. ఈ సూర్యదాస్ పాటలన్నా ఈ తులసిదాస్ పాటలన్నా మహాత్మా గాంధీ గారు తన ప్రేయర్ మీటింగ్స్ లో ప్రతిరోజు పాడుకున్నాడు ఆ పాటలు. అంటే తన సూర్యదాస్కి ఆ కృష్ణ భక్తి మీద, ఆ తపన మీద, ఆ తపస్సు మీద తన కవిత్వం కూడా పుట్టుకొచ్చింది సూర్యదాస్. మామూలు చదువు కాదు, తన హృదయంలోంచి పద్యాలు పాటలు రాయగల శక్తి పుట్టుకొచ్చింది సూర్యదాస్. ఏంటి ఎవరు నేర్పాడు ఆ తపన వల్ల వచ్చేస్తుంది. అప్పుడు అక్బర్ చక్రవర్తి స్వయంగా ఈ పాటలు, ఈ సూర్యదాస్ పాటలు వింటాను తన సంస్థానం పిలుస్తాడు ఢిల్లీలో. ఇతను ఢిల్లీకి 50 మైళ్ళ దూరం సూర్యదాస్. అప్పుడంటాడు కృష్ణుడు యొక్క కోర్టులో తప్పించి రాజుల యొక్క కోర్టులో నేను పాటలు పాడినంటాడు సూర్యదాస్. దరిద్రం అని భగవంతుడి కోర్టులో పాడతాను, కానీ మామూలు హ్యూమన్ బీయింగ్స్ వాడు ఎంత చక్రవర్తి అయినా సరే వాడి కోర్టులోకి వెళ్ళి వాడు సంస్థానంలోకి వెళ్ళి నా పాటలు పాడమంటాడు సూర్యదాస్. తను దరిద్రం అనిపిస్తూ అది వాటి తాను దరిద్రం అనిపిస్తూ ఆ గ్రామస్తులు ఏదో పెడితే తింటూ ఈ సూర్యదాస్ భగవంతుడి కోర్టులో పాటలు పాడతాడు, కానీ డబ్బు కాసిపడి, బహుమానాలకు కాసిపడి, కానీ సన్మానాలకు కాసిపడి, కానీ అక్బర్ చక్రవర్తి కోర్టుకు వచ్చి పాటలు పాడేవాడు కాదు సూర్యదాస్. అక్బర్ సంస్కారం ఉన్నవాడు, సభ్యత ఉన్నవాడు అక్బర్. అతనే స్వయంగా వస్తాడు తన దగ్గర సూర్యదాస్ దగ్గర ఆ పాటలు అంటాను సూర్యదాస్. అటువంటి కృష్ణుడు. ఇంతకీ ఈ మాట మీకు ఎందుకు చెబుతున్నానంటే సూర్యదాస్ చరిత్ర చెప్పడం కోసం ఈ మాటలు చెప్పడం లేదు. ఈ స్ట్రగుల్లో, ఈ పోరాటంలో అతని మనస్సు ఎంత వికసించిందంటే ఏళన చేసిన అన్నదమ్ములు, ఏంటి అక్బర్ చక్రవర్తి లాంటి వాళ్ళే సూర్యదాసుని చూడటానికి వస్తున్నారే, సూర్యదాసుని చూడటానికి వెళుతున్నారు, చక్రవర్తులు వస్తున్నారు, రాజులు వెళుతున్నారు సూర్యదాసుని చూడటానికి. మన సోదరుడు మనం కూడా చూడటానికి వెళదాం, మనం ఎంత అవమానం చేశాం గుడ్డివాడు గుడ్డివాడని, మనం కూడా ఆ ఊరు సూర్యదాసు ఉన్న ఊళ్ళకి ఇతను కూడా చూడటానికి వెళతారు, అన్నదమ్ములు చూడటానికి వెళతారు. ఈ ఒక్క సందర్భం చెప్పడం కోసం సూర్యదాసు విషయం చెప్తున్నాను, నువ్వు మా తమ్ముడు అప్పుడు అంటున్నారు సూర్యదాసు. అంతకుముందు గుడ్డివాడు మా తమ్ముడు అనేవారు కాదు, గుడ్డివాడు అనేవారు. నువ్వు మా తమ్ముడు, నువ్వు అందరికి ఇంటికి వచ్చాయి, నిన్ను మేము అవమానాలు చేసిన మాట నిజమే, నీకేం మేము బహుమానాలు ఇవ్వలేదు కానీ అవమానాలు చేసిన మాట నిజమే, కానీ ఇంటికి వచ్చాయి, నిన్ను మేము ప్రేమగా చూస్తాం, మన అందరం సోదరులు, మన అందరం బంధువులు అంట. నిజమే, మీరు నాకు అన్నదమ్ములే, మీరందరూ నాకు బంధువులే, నేను కాదంటాం లేదు, ఇప్పుడు నాకు మానవ జీతంతో బంధువులు. సూర్యదాస్ ఈ మాట ఒక్క మాట చెప్పడం కోసం సూర్యదాస్ చెప్పేది అంటే అతను మనసు ఎలా వికసించిందో చూడండి. మీరు బంధువులే, మీరు నాకు అన్నదమ్ములే, అమ్మ ఉంది నానుంది, మీరు నేను కాదు, మీరందరూ నాకు బంధువులు కాదంటాం లేదు, కానీ ప్రపంచంలో మానవుడు ఏ మూలనున్నా జాతితో సంబంధం లేకుండా, కులంతో సంబంధం లేకుండా, దేశంతో సంబంధం లేకుండా, ఎక్కడ మానవ జాతి అంతా కూడా నా బంధువు జాతి, నా బంధువులే, ఎక్కడున్నా మీరే నా బంధువులు కాదు, మానవులందరూ నా బంధువులు అంటాడు సోదరుడు. అంటే నీ ఇంటికి రావాలి నాకెక్కడ ఉంది, మానవ జాతి అంతా నా బంధు కూట్లో ఉంది అంటే మనస్సు ఎంత గడిచిందో చూడండి. దానికోసం చెబుతున్నాడు సూర్యదాస్ చరిత్ర, అటువంటి అన్నగారికి ఇచ్చిన రెప్పడే కోసం చెబుతున్నాను ఈ చరిత్ర, చరిత్ర చరిత్ర కోసం చెప్పటం. మరి మీరు నాకు బంధువులే, నేను కాదనటం లేదు, కానీ ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే మనుషులందరూ నాకు బంధువులే. తప్పని ఉంటే వచ్చేస్తుంది హృదయంలో తప్పన, అంత కవిత్వం ఎలా వచ్చింది సూర్యదాస్కి? అతను కేవలం అతను హృదయంలో తపన వచ్చి ఒక నేర్పితే వచ్చి రాలేదు. అది ఆ కృష్ణుడి పట్ల అతను కొనుంటున్న వాంచ వల్ల భగవంతుడు అనుగ్రహం వల్ల వచ్చింది విద్య, అనుగ్రహం వల్ల వచ్చిన విద్య ఎంగిలి మొక్కల్లో, అనుగ్రహం వల్ల వచ్చిన విద్య ఎంగిలి మొక్కల్లో ఉండదు. అది ఆకాశ గంగ, చెరులో నీళ్ళునో కాళ్ళ నీళ్ళునో నలకలు ఉంటాయి, కానీ ఆకాశ గంగలో నలకలు ఉండవు. సూర్యదాస్ కవిత్వం అర్థం ఉంది, అది ఆకాశ గంగ, అది ఒకవేళ నేర్చుకున్న విద్య కాదు, భగవంతుడు అనుగ్రహం వల్ల అతను నేర్చుకునే విద్య, అది ఆకాశ గంగ. ఆ తప్పనంటూ ఉండాలి, తప్పన ఉంటే తప్పనిసరిగా జరుగుతుంది. ఒక విద్య కాదు, ఏ విషయం పట్టాయి ఆత్మను తెలుసుకునే పట్టాయి సరే, తప్పన హృదయం నుంచి రావాలి. మీరు ఏదైనా మంచి పనులు చేశారనుకోండి, తప్పనిసరిగా మిమ్మల్ని అలంకరిస్తాడు, బహుమానాలు సులభంగా ఉంటాయి, మీరు చేసిన మంచి పని వృధాపు. అలాగే రామకృష్ణుడి యొక్క తండ్రి చిట్టోపాధ్యాయ, అతని పేరు కుదిరామ్ చిట్టోపాధ్యాయ, అతనికి 150 ఎకరాలు ఆస్తి ఉండేది. కుదిరామ్ చిట్టోపాధ్యాయకి అండ్ రామకృష్ణపురం తండ్రికి 150 ఎకరాలు ఆస్తి ఉండేది అతనికి. ఆ గ్రామంలో ఏదో లిటిగేషన్ వచ్చింది, లిటిగేషన్ వచ్చి ఆ గ్రామం యజమాని మా తరఫున కొన్ని అబద్ధాలు చెప్పాలి కోర్టుకు వచ్చింది చెబుతాడు. కానీ మీరు చెప్పి అబద్ధాలు చెప్పమంటున్నారు, నేను అబద్ధాలు చెప్పనని చెబుతాడు రామకృష్ణుడు తండ్రి. అయితే నువ్వు కనుక అబద్ధాలు చెప్పకపోతే ఇప్పుడు కనీసం నీ 150 ఎకరం పోతేనే కానీ నేను విశ్రాంతి తీసుకోను అంటాడు. నీ 150 ఎకరం నేను పోగడతాను, నీ 150 ఎకరం పోగడతాను నేను, అప్పటి వరకు నేను విశ్రాంతి తీసుకోను, నువ్వు అబద్ధాలు చెప్పకపోతాను. నా 150 ఎకరం పోయినా సరే, నా సర్వస్వం పోయినా సరే, నా శరీరం పోయినా సరే నేను అబద్ధం చెప్పను అంటాడు చిట్టోపాధ్యాయ. కానీ గ్రామస్తులందరూ ఏమనుకున్నారంటే ఎంత అమాయకులు ఒక అబద్ధం చెబుతూ పోతుంది కదా, ఆస్తి కూడా పోయేలా చేసుకుంటున్నాడని తెలియదు చిట్టోపాధ్యాయ. కానీ భగవంతుడు చెల్లించాడు ప్రతిజ్ఞ. మీరు చూడండి ఇంకా తేడా ఉందో చూడండి, అక్కడేమో ఇతను గ్రామస్తులు ఏమనుకుంటున్నారంటే ఇవి 150 ఎకరం పోగొట్టుకుంటున్నాడు, ఒక చిన్న అబద్ధం ఆడితే 150 ఎకరం నిలబడుతుంది కానీ ఇక్కడ గ్రామస్తులు అనుకుంటున్నారు. అక్కడ భగవంతుడు ఏమనుకున్నాడు, ఇతను వైద్య సంకల్పానికి, ఇతను కఠోరమైనటువంటి సంకల్పానికి భగవంతుడు చెల్లిస్తున్నాడు. 10 సంవత్సరాలతో 20 సంవత్సరాలతో 150 ఎకరం చివరికి పోగొట్టాడు. పోగొడితే కత్తు గుడ్డలతో బయటకు వచ్చేస్తాడు చిట్టపాటి. అప్పుడు గుడి చేసుకుని పక్క ఊళ్ళో గుడి చేసుకుని జీవిస్తూ ఉంటాడు. అప్పుడు భగవంతుడు అంటాడు, విష్ణు భగవంతుడు విష్ణు అంటాడు ఓసారి స్వప్నంలో కనిపించి ఎవరికి, చిట్టోపాధ్యాయుకి. చిట్టోపాధ్యాయ అయితే ఆస్తి పోయిందని బెంగ కూడా లేదు అతనికి, 150 ఎకరం ఆస్తి పోతే అతను బెంగ కూడా లేకుండా అది నిశ్చలంగా ఉన్నాడు భగవంతుని గారు. భగవంతుడు వాడు ఆస్తి చిట్టోపాధ్యాయ, చిట్టోపాధ్యాయ సార్ స్వప్నంలో కనిపించి చెబుతాడు దయా విష్ణువు చెబుతాడు దగాధాడు. చిట్టోపాధ్యాయ, చిట్టోపాధ్యాయ ఏ కుదిరాం చిట్టోపాధ్యాయ, నేను మీ ఇంటికి రావాలండి. ఏ చిట్టోపాధ్యాయ ఎవరు చెబుతున్నాడు, భగవంతుడు చెబుతుంది. ఓ చిట్టోపాధ్యాయ, ఓ కుదిరాం చిట్టోపాధ్యాయ, భగవంతుడు స్వయంగా విష్ణువు చెబుతున్నాడు, గైలోని విష్ణువు. నేనెవరిని, గైలోని విష్ణువుని. ఇప్పుడు మన గైపాదాలని అక్కడికి ఇప్పుడు వెళ్ళి అక్కడ గైపాదాల దగ్గర వేస్తూ ఉంటారు చూడండి, నేను గైలో విష్ణువుని. ఓ చిట్టోపాధ్యాయ, నేను మీ ఇంటికి రావాలండి. ఇతనేమనుకుంటా ఇంటికి వస్తే మర్యాద చేయొచ్చు, రావాలనుందా రావాలనుందా, అది సంతోషం అంటాడు. ఇదంతా స్వప్నంలో అక్కడ చాలా ప్రమాదం ఎక్కడ వచ్చిందంటే, నేను మీ ఇంటికి రావాలనుందంటే చిట్టోపాధ్యాయ చెల్లించలేదు. అరే కుదిరాం చిట్టోపాధ్యాయ, నేను మీ ఇంటికి రావాలనుంది, నేను మీ ఇంటికి రావాలనుంది, నాకు మీ ఇంటికి రావాలనుందంటే అది సంతోషిస్తున్నాడు, మా ఇంటికి వస్తాడు భగవంతుడిని. కానీ ఆఖరిని ఏమన్నాడు, ఎలా 3 సార్లు 4 సార్లు మీ ఇంటికి రావాలంది, కానీ మామూలుగా మటుకు రావాలని లేదు, నీ కడుపుని పుట్టాలనుకున్నాడు. నాకు మీ ఇంటికి రావాలనుంది, నాకు మీ ఇంటికి రావాలనుందంటే సంతోషిస్తున్నాడు చిట్టోపాధ్యాయ, కానీ 3 సార్లు అలాగే 4 సార్లు ఏమన్నా అంటే మీ ఇంటికి రావాలన్నమాట నిజమే, మామూలుగా రాను నేను, నీ కడుపుని పుట్టాలనుండ నాకు అంటాడు మహావిష్ణువు అంటాడు. అప్పుడు చెరిస్తాడు. అప్పుడు చెరిస్తాడు, నువ్వు నా కడుపును పుట్టద్దు, నాకున్న 150 ఎకరం పోయింది, నాకు తిండికి ఇబ్బంది పడుతున్నాను, నువ్వు నా కడుపును పుడితే నీకు నేను అన్నం ఎలా పట్టగలను, నువ్వు విష్ణువు అని అంటున్నావు, నువ్వు భగవంతుడు అంటున్నావు, నీకు నేను అన్నం పెట్టలేను, నీకు బట్టలు ఇవ్వలేను, నువ్వు ఉంటానికి నీడని ఇవ్వలేను, అంచేత నువ్వు భగవంతుడైనా సరే నా కడుపును పుట్టి నువ్వు దరిద్రం అనిపించవద్దు అని కడుపు. ఏం డైలాగ్ చూడండి, నువ్వు నా కడుపును పుట్టవద్దు, నువ్వు మా ఇంటికి వస్తే నాకు అభ్యర్థన లేదు, నా కడుపును నువ్వు పుట్టవద్దు, నా కడుపును పుడితే నీకు అన్నం పెట్టాలి, నా పరిస్థితి 150 ఎకరం ఆస్తి పోయింది, ఇప్పుడు నా కడుపును నువ్వు పుడతానంటున్నావు, ఎక్కడ పుడతాను, నేను ఉన్నదా కుటీరంలో ఉన్నాను, నువ్వా మహావిష్ణువు, ఈ సృష్టికి ప్రభువు, నేను ఉన్నదా కుటీరంలో ఉన్నాను, ఈ తాటాకు పాకలో ఉన్నాను, నేను ఉన్నది తాటాకు పాకలో, నువ్వు నా ఇంటికాడ పుడతావు అనుకో, నేను బట్టలు కుట్టించలేను, నీకు అన్నం పెట్టలేను, నీకు సరైన మంచం వేసి నీడ కూడా ఇవ్వలేను, ఇటువంటి దరిద్ర ఇంటికాడ పుట్టడం నీకు భాగ్యం, నువ్వు మా ఇంటికి రావద్దు స్వామి, నువ్వు నా ఇంటికి రావద్దు అంటాడు చెట్టు, నువ్వు మా ఇంటికి రావద్దు, స్వామి వస్తాడంటున్నాడు. అనేక మంది తపస్సులు చేశారు భగవంతుడి కోసం, తన కడుపును పుట్టడం భగవంతుని పుట్టిలా చేసుకోవడం కోసం అనేక మంది తపస్సులు చేశారు. ఇక్కడ చెట్టోపాధ్యాయ అంటున్నాడు, నువ్వు మా ఇంటికి రావద్దు, మా ఇంటికి రావద్దు, మా ఇంటికాడ నువ్వు పుడితే 2 పూట్ల నీ కడుపు నేను అన్నం పెట్టలేను, కట్టుకోవడానికి గుంటేవ్వలేను, కట్టుకోవడానికి మంచం లేను, ఉండడానికి నీడపడిని సమకూర్చలేను, నువ్వు మా ఇంటికి వస్తానంటే బాగుంది అనుకున్నాను, నా కడుపును పుట్టడం అడిగి నాకు ఇష్టం లేదు అంటాడు చెట్టోపాధ్యాయ. అప్పుడు భగవంతుడు రాజీ పడుతున్నాడు, నువ్వు పెట్టిన అన్నం తింటాను, ఏ గుడ్డ కట్టి ఆ గుడ్డ కట్టుకుంటాను, నీదేం పేచీలు పెట్టను, నువ్వు ఏ కూర పెడితే ఆ కూరతో తింటాను, నేనేం నీ పేచీలు పెట్టను, అన్ని తీసుకుంటాను చెప్పి భగవంతుడికి అన్నం ఏంటండి, అతను వస్తా అంటున్నాడు, ఇతను వద్దంటున్నాడు, నువ్వు పేచీలు పెట్టను, నేను నీ కడుపును పుడతాను, నీ పేచీలు పెట్టను, నువ్వు ఏ అన్నం పెడితే అన్నం తింటాను, నువ్వు ఏ గుడ్డ ఇస్తే ఆ గుడ్డ కట్టుకుంటాను, నువ్వు ఏది చేస్తా అది చేస్తాను, నువ్వు ఏ మంచం మీద పడుకుంటా ఆ మంచం మీద పడుకుంటాను, అంటే నీతో ఏం పేచీని పెట్టను చెట్టోపాధ్యాయ, నీ కడుపును పుట్టడానికి అంగీకరించు, నీ ఇష్టంతో నేను పుడతాను నీ కడుపు అంటాను, అప్పుడు చెరిస్తాడు చెట్టోపాధ్యాయ. అప్పుడు కానీ తన అంగీకారాన్ని ఇవ్వలేదు మహావిష్ణువు. అప్పుడు రామకృష్ణ పరమహంస జన్మిస్తాడు. ఇంత ఘర్షణ అయిందనమాట, రామకృష్ణ పరమహంస గారు జన్మించే ముందు ఇంత ఘర్షణ అయితేనే కానీ అతను కడుపును పడదు, అతను దృష్టిలో మామూలు వాడు అమాయకుడు అవ్వచ్చు, ఎవరు చెట్టోపాధ్యాయ, కానీ ఈశ్వరుడు అని గ్రహించాడు. రాళ్ళని ప్రేమిస్తున్నట్టు కూడా మనుషులు ప్రేమించలేరు, వాళ్ళకి వేదాన్ని తెలుస్తుంది, రాళ్ళని ప్రేమిస్తారు కానీ మనుషులను ప్రేమించారు, మనిషికి మరొక తీరు దేవుడు. కొంతమంది రాళ్ళను ప్రేమిస్తారు, రాళ్ళను గౌరవిస్తారు, రాళ్ల కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెడతారు కానీ మనిషిని ప్రేమించలేరు. రమణస్వామిని శరీరం విడిచిపెట్టే ముందు అంటారు, మీ విగ్రహం మద్రాసు నుంచి వస్తుంది, విగ్రహం తయారైపోయింది, ఇంకా మద్రాసు నుంచి వస్తుంది, లారీలు వేసుకొస్తున్నారు, మీ విగ్రహం వచ్చేస్తాను మీకు అంటే రమణస్వామి సంతోషిస్తారని మీరు చెప్పింది, మనం అంతేగా మన విగ్రహాలు ఏమైనా చేస్తే మనం సంతోషిస్తాం, లోపల గారికి డబ్బులు ఇచ్చి విగ్రహాలు కూడా పెట్టించుకుంటారు, ఆయనకి విగ్రహాలు ఏంటండి, అంటే ఆయన సంతోషిస్తారే మీ ఉద్దేశం. అవును మరి రాతి మనుషులకి రాతి దేవుడే ఉందా, అప్పుడు భగవాన్ అంట అవును మరి రాతి మనుషులందరికీ రాతి దేవుడే ఉందా, రమణ స్వామిని ఎవరు ఒకసారి అడిగారు నువ్వు దేవుణ్ణి చూచావని, నీ ఎదుర్కొన్నవాడు ఎవడో నీకు తెలియటం లేదు దేవుణ్ణి చూచావని అడుగుతున్నావు, వాడు అడుగుతున్నాడు దేవుణ్ణి చూచావని, నీ ఎదుర్కొన్నవాడు ఎవడో నీకు తెలియటం లేదు నువ్వు అడుగుతున్నావు దేవుణ్ణి చూచావని. ఇంతమంది రాళ్ళకి 1000000 ఖర్చు పెడతారు, మనుషుల మటుకి ఎండలో ఉన్న మనిషిని నీడకు కూడా రమ్మని అనలేరు, వాళ్ళకంటే తత్వం తెలిసింది. ఇప్పుడు అందరూ కూడా ఎర్నింగ్, ఎందుకంటే ఎర్నింగ్ చేస్తాం, అసలు డబ్బులు రావని ముందు తెలిస్తే నేను చదువు కూడా నేర్చుకుని ప్రస్తారు, ఇప్పుడు లెర్నింగ్ ఎర్నింగ్ కోసం, ఎర్నింగ్ రాదంటే లెర్నింగ్ మానేస్తారు. రామకృష్ణ పరమహంస ఉద్యోగం, నువ్వు మంత్రాలు రావు, నీకు వాళ్ళ అన్నగారు అనువాడు, నీకు ఉద్యోగం ఎవడిస్తారా, నీకు మంత్రాలు రావు అంటే పూజారులు కదా వాళ్ళు, నువ్వు మంత్రాలు నేర్చుకో, మంత్రాలు నేర్చుకోబోతే నువ్వు గుళ్ళో మంత్రాలు ఎలా చదువుతావు, నీకు చూస్తే మంత్రాలు రావటం లేదు అంటే ఇది కూడా చెప్పేసేవాడు అన్నగారు, ఏమని చెప్పాడు, నువ్వు మంత్రాలు నేర్చుకో, మంత్రాలు నేర్చుకుంటే రూపాయలు వస్తాయి, నువ్వు బతుకు తిరుగు బాగుంటుంది, రూపాయలు కష్టమైన మంత్రాలు నేర్చుకో అంటే అన్నగారు నేర్చుకున్నాడు అనమాట, అంటే ఆ గుళ్ళో ఉద్యోగం ఇవ్వటం కోసం. అప్పుడు రామకృష్ణుడు చెప్పేవాడు, నాకు ఎర్నింగ్ కోసం మరి ఎర్నింగ్ వద్దాం, అంటే సంపాదన కోసం చదువుకోను నేను, నన్ను చదువుకోమంటున్నావు, మంత్రాలు చదువుకోమంటున్నావు, ఎందుకు చదువుకోమంటున్నావు, భవిష్యత్తులో నేను సంపాదించుకోవడానికి బాగుంటుందని ఇప్పుడు చదువుకోమంటున్నాను, సంపాదించుకోవడానికి మటుకు నేను చదువుకోను, ప్రపంచంలో కూడా ఎంతో అందం ఉంది, సౌందర్యం ఉందండి, ఎదుటి మనుషుల్లో ఉన్నతమైన మనుషులను కూడా మనం గుర్తించలేకపోవడానికి కారణం నేను అనే భావనే, నాది అనే భావనే కారణం. ఇక్కడ కూర్చున్న భక్తుల్లో ఏదో ఒక హృదయంలో ఏదైనా గొప్పతనం ఉందనుకోండి, ఆ గొప్పతనం నా కళ్ళతో నేను చూడలేకపోతున్నానంటే ఈ కారణం నాలో ఉన్న స్వార్థం, నాలో నేను అనే భావన, నాలో ఉన్న స్వార్థం మీలో గొప్పతనం చూడను కదా, నా కళ్ళు కప్పెడతాను, నాలో ఉన్న అహంకారం, నాలో ఉన్న స్వార్థం, ఈ నేను నాది అనే భావన మీలో ఉన్న సౌందర్యాన్ని, మీలో ఉన్న ఔన్నత్యాన్ని చూడను, నాకు నా కళను గుడ్డివాడి కింద చేస్తాను, కళ్ళు ఉండి కూడా కళ్ళు లేని వాడి కింద అయిపోతాను. నీలో స్వార్థం ఉన్నంత కాలం వాడికి ప్రేమ ఉదయించదు, ప్రేమ ఉదయించినంత కాలం వాడికి దైవ సాక్షాత్కారం కానే కాదు, హృదయంలో స్వార్థం ఉన్నంత కాలం ఆ హృదయంలో నుంచి ప్రేమ ఉదయించదు, నూతిలోంచి మీరు ఎలాగొస్తుందో హృదయంలో స్వార్థం తగ్గి కూడా ప్రేమ హృదయంలోంచి పుట్టుకొస్తుంది, ఎవరి హృదయం నుంచి, ఇంకా సోర్స్ అక్కడ ఉండదు, స్పీచ్ కంటే సోర్స్ గొప్పది, స్పీచ్కి ఏది సోర్స్, సైలెన్స్, స్పీచ్కి సోర్స్ ఏంటి, సైలెన్స్, సైలెన్స్ లోంచే స్పీచ్ వస్తాను కాబట్టి స్పీచ్ కంటే కూడా సైలెన్స్ గొప్పది. నా హృదయంలో ఎప్పుడైతే స్వార్థం లేదో అప్పుడే హృదయం నుంచి ప్రేమ పుట్టుకొస్తుంది. ఆ ప్రేమ నాకు కలిగినప్పుడే నేను దేహాలకు అతీతునవుతాను, రూపాలకు అతీతునవుతాను, నామాలకు అతీతునవుతాను, సృష్టికి కూడా అతీతునవుతాను. అప్పుడు నేను ప్రేమ స్వరూపం అవుతాను. ఆ ప్రేమలోంచి నాకు దైవ సాక్షాత్కారం కలుగుతుంది. అది నిజం. హృదయపూర్వకంగా ప్రేమించే మనిషికి అసలు రోగమే ఉండదు అన్నది. హృదయపూర్వకంగా హృదయంలో ప్రేమతో నిండిన మనిషికి, ఆ మనిషికి అసలు రోగం లేదండి. మీరు ఒక వంతిని కట్టచ్చు, ఒక మేడ కట్టచ్చు, ఒక గిల్లు కట్టచ్చు, కానీ ఒక మనిషిని బాగు చేయండి. దానికంటే ఇది గొప్పది. ఈ మనుషులను తయారు చేయడం కష్టం ఉన్న సంగతి చాలా మందికి తెలియదు. రామాయణంలో మాట చెబుతాడు, కృతజ్ఞత లేని మనిషి యొక్క మాంసం తింటాను, కుక్కలు కూడా ఆశ్రయించుకుంటాను. రామాయణంలో వాల్మీకి కృతజ్ఞత అనేది ఎలా ఉంటుందో తెలియని మనుషుల యొక్క మాంసం తింటాను, కుక్కలు కూడా ఆశ్రయించుకుంటాను. రామాయణంలో వాల్మీకి చెప్పిన మాట. మీరు సాధన చేస్తున్నట్టు మీకు తెలియకూడదు, మీరు గర్ణించాలి. అది మన సత్సంగం యొక్క లక్ష్యం. మీరు సాధన చేస్తున్నట్టు మీకు తెలియకూడదు, అందులోంచి సఫరింగ్ మీకు పుట్టకూడదు, మీరు గర్ణించాలి. సాధన పేరు మీద మీకు దుఃఖం రాకూడదు, బాధపడకూడదు. అసలు మూలంలోకి ఆలోచిస్తే నేను మోక్షాన్ని పొందాలి అని ఎవడైతే మనలో నేను మోక్షాన్ని పొందాలి, మోక్షాన్ని పొందాలి అనుకుంటున్నాడో వాడు కూడా అబద్ధం. వాడే అబద్ధం అనుకున్నప్పుడు సాధన నిజం అవుతుంది. సాధన ఎవరితో చేస్తున్నావు? అహంకారంతో చేస్తున్నావు. ఈ అహంకారం పుట్టకముందే ఆత్మ. సాధన నేను దేంతో చేస్తున్నాను? నా అహంకారంతో చేస్తున్నాను. నా అహంకారం పుట్టకముందే ఆత్మ. సూరదాస్ కి అక్బర్ అంటాడు, సూరదాస్ నువ్వు చూస్తే గుడ్డివాడు, నీ వెనకాల ఏమి లేదు. సూరదాస్ నీ వెనకాల ఏమి లేదు, అమ్మ నాన్న విడిచిపెట్టేశారు, అన్నదమ్మ విడిచిపెట్టేశారు నీకు. నువ్వు చూస్తే భగవంతుడి మీద అద్భుతమైన పాటలు పాడుతున్నావు. నీ భక్తి నాకు చాలా సంతోషంగా ఉంది సూరదాస్. అన్నదమ్ములు కూడా నిన్ను విడిచిపెట్టేశారు సూరదాస్. నేను చక్రవర్తిని సూరదాస్. అంచేది కొన్ని ఎకరముల భూమి, కొన్ని వందల ఎకరముల భూమి నీకు పట్టా రాసిస్తాను సూరదాస్. అక్బర్ చక్రవర్తి అన్న మాటలు సూరదాస్. కొన్ని వంద ఎకరముల భూమి నీకు పట్టా రాసిస్తాను సూరదాస్. నిన్ను అన్నదమ్ములు విడిచిపెట్టేశారు గుడ్డివాడు అని, బంధువులు విడిచిపెట్టేశారు, స్నేహితులు అందరూ విడిచిపెట్టేశారు, నీ ఊళ్ళో నా అన్న వాళ్ళు అందరూ విడిచిపెట్టేశారు నేను బుద్ధివాడిని సూరదాస్. ఎంత భక్తుడు, నా సంస్థానంలో నా స్థానంలో పండితులు కూడా నువ్వు పాడినట్టు పాడలేకపోతున్నారు సూరదాస్. భగవంతుడి మీద పాటలు అతనిటప్పుడు నీ దేన స్థితిలో ఉండకూడదు సూరదాస్. అది సంఘానికి అపచారం సూరదాస్. సమాజానికి శ్రేయస్సుగా నీలాంటి గొప్ప వ్యక్తులు ఇటువంటి దేన స్థితిలో ఉంటే మంచిది కాదు సూరదాస్. చక్రవర్తిని సూరదాస్, నీ అక్బర్ని, నీ అక్బర్ని, నీకు కొన్ని వందల ఎకరములు నీకు పట్టా ఇస్తాను సూరదాస్. నువ్వు అనుభవించి సూరదాస్ సఫలం ఉంటాడు. అప్పుడు అంటాడు, ఓ ఓ అక్బర్, నేను ఈ భూమి అంతా కూడా భగవంతుడిది అనుకుంటున్నాను. ఈ భగవంతుడి భూమిలో మళ్ళీ కొన్ని వందల ఎకరములు నాకు ఎందుకు, అది కూడా భగవంతుడిది కదా అక్బర్. ఓ అక్బర్, ఓ అక్బర్, నాకు రెండు ఏదో కొన్ని వందల ఎకరాలు నా పేరు పట్టా ఇస్తానంటున్నాను అక్బర్. ఈ భూమి అంతా భగవంతుడిదే అక్బర్. మళ్ళీ ఈ భగవంతుడి భూమిలో వంద ఎకరానికి రెండు వందల ఎకరానికి నా పేరు మీద పట్టా ఎందుకు అక్బర్, అది కూడా నాకు వద్దు అక్బర్. ఎక్కడున్నాడు సోన సూరదాస్? సమస్త భూమండలం అంతా కూడా అంటే భగవంతుడిది. ఈ భగవంతుడి భూమిలో ఒక వంద ఎకరము రెండు వందల ఎకరము కేటాయించి నా పేరు పట్టా పుట్టిస్తానంటున్నాను, అదే కదా అక్బర్ చెప్పింది. ఆ వంద ఎకరం ఎవరిది? అది భగవంతుడిదే. మళ్ళీ భగవంతుడి భూమిలో నా పేరు మీద మళ్ళీ పట్టా పుట్టిస్తావా? అది కూడా నాకు వద్దు అక్బర్ అంటాడు సూరదాస్. అంటే వాడు గుడ్డివాడే, భౌతికంగా గుడ్డివాడే. వాడి వృధా ఎంత దూరం వెళ్ళిందో చూడండి. ముష్టివాడు ఒకసారి విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత, అంటే ముష్టివాడు కూడా గుడ్డివాడు బరువు అయ్యాడు, కానీ భగవంతుడికి బరువు అవ్వలేదు. ముష్టివాడు విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత నెమ్మదిగా పాగుతూ ఏం వీళ్ళు ఎవరో కనిపించడం లేదంటే, వీళ్ళు ఎవరో కనిపించిన పాగుతూ నడుస్తూ నడుస్తూ వీళ్ళు పాడు నీళ్ళు పడతాడు అని పాపం కనపడమండి. ఆ నూతికే మరణం లేదు, సరిగ్గా లేదు, పాడు నూతులు పడతాడు. అలా పాడు నూతులు రెండు మూడు రోజులు అలా ఉండిపోతాడని పాపం ఎవరో చూడలేదని తీయటం కోసం చూస్తే, అప్పుడు సాక్షాత్తు కృష్ణస్వామి వచ్చి ఆ నూతిలో దిగి అతను టచ్ చేస్తాడు. టచ్ చేసి బయటకు తీసుకు, ఆ టచ్ అమృత స్పర్శ నా జీవితంలో ఎన్నడూ మరవలేనట్టు ఆ స్పర్శనా కనిపించింది వీడి భగవంతుడు. మామూలు మనిషి స్పర్శ లేదు, ఆ స్పర్శ నా జీవితంలో ఎన్నడూ నాకు మరిపోరాలేదని అని సూరదాస్. స్వయంగా కృష్ణుడు వచ్చి నూతిలో దిగి అతని చేతులతో పట్టుకుని బయటకు తీస్తాడు. అతను టచ్ చేయడం భగవంతుడు వచ్చి తను ముట్టుకోవడం లేదు, ఆ స్పర్శ నా జీవితంలో మరుగు నాన్నది అంటాడు సూరదాస్. అప్పటి నుంచి అతనికి ఎప్పుడైతే అని కవిత్వం పుట్టుకొచ్చినాను సూరదాస్. భగవంతుడు యొక్క డిక్షనరీలో భగవంతుడి దృష్టిలో మీకు అసాధ్యమని, నాకు అసాధ్యమని, సమాజానికి అసాధ్యమని, ప్రభుత్వానికి అసాధ్యమని కూడా భగవంతుడి దృష్టిలో సాధ్యం. ఒకసారి మన రామచంద్రరాయ్ గారు చెబుతున్నారు, ఒకసారి భగవాన్ వీళ్ళందరూ కూర్చునుండగా ఎవడో ఏదో తెచ్చి అట్టిపడి ఏదో తెచ్చి అట్లు పెట్టారట. ఒక కోతి వనేసి కూర్చుంది, వీళ్ళు పరాగ్గా ఎప్పుడు ఉంటారో అట్టుపడి పట్టిపోదాం. ఆ కోతి దగ్గరికి వచ్చింది, వీళ్ళ పరాగ్గా ఎప్పుడు ఉంటారా అప్పుడు పట్టిపోదాం అని అట్టిపడి అర్థం అది. సరే వీళ్ళు ఈ రామచంద్ర గారు భగవాన్ మాట్లాడుకుంటా అంటే ఇంకెవరు నలుగురు ముగ్గురు కూర్చున్నారు మాట్లాడుకుంటా అంటే సడన్ వీళ్ళు చూసి వీళ్ళు పరాగ్గా ఉన్నారని కోతి అనిపించింది. ఆ కోతి మీద అట్టిపడి అర్థం పట్టిపోయి వాడు భగవాన్ చక్కటి మాట అన్నారట. ఎవరి దృష్టి ఎక్కడ ఉంటుందో వాళ్ళకి అదే ఇలా దృష్టిస్తుంది. ఎంత బాగుందో చూడండి, ఎవరి దృష్టి ఎక్కడ ఉందో, ఎవరి దృష్టి ఎక్కడ ఉందో వాళ్ళకి అదే ఇలా దృష్టిస్తుంది. ఆడ కోతి దృష్టి ఎక్కడ ఉంది? అట్టిపడి అర్థం మీద ఉంది. అట్టిపడి అర్థం లభిస్తుంది. అలాగే మన 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 దృష్టి లోకం వస్తువుల మీద ఉంటే లోకం ఏమో లభిస్తుంది. మనకు మోక్షం మీద లేదు కాబట్టి మనకు మోక్షం లభించదు. మనకు భక్తి ఉంది, నేను కాదంటూ లేదు, కానీ మన దృష్టి లోకం మీద ఉంది, మోక్షం మీద లేదు. ఆ కోతికి ఎక్కడుంది? కోతికి దృష్టి ఉంది, కోతికి ఏకాగ్రత వచ్చింది. వీళ్ళు ఎప్పుడు పరాగ్గా ఉంటారా? ఈ అట్టిపడి అర్థం ఎప్పుడు పట్టిపోదాం అలా కనిపెట్టి చూస్తుంది, సడన్ గా పట్టి. అప్పుడు భగవాన్ అన్నారు, ఎవడ దృష్టి ఎక్కడ ఉంటుందో వాళ్ళకి తప్పని సరిగా లభిస్తుంది. మనకు భక్తి ఉన్నమాట నిజమే, అయితే మన దృష్టి ఎక్కడ ఉంది? లోకం యొక్క వస్తువుల మీద ఉంది. మనకు మోక్షం ఎలా లభిస్తుంది? మనకు మోక్షం మీద మన దృష్టి ఉంటే మనకు మోక్షం లభిస్తుంది. ఆత్మ మీద మనకు దృష్టి ఉంటే ఆత్మ లభిస్తుంది. మన దృష్టి అక్కడ ఉంటే కదా, అప్పుడు అది భగవాన్ అన్నమాట చక్కగా అర్థం చేసుకోవడం. ఎవడ దృష్టి ఎక్కడ ఉందో అది వాడికి లభిస్తుంది. ఇప్పుడు మన దృష్టి ఎక్కడ ఉంది? కానీ మన దృష్టి ఎక్కడ ఉంది? కీర్తి మీద ఉంది కదా, కీర్తి మీద, డబ్బు మీద, లేదా మన పేర్లు పేపర్ మీద పడాలను, గోడల మీద రాయాలను, కీర్తి మీద. ఎవరి దృష్టి ఎక్కడ ఉందో వాళ్ళకి అదే లభిస్తుంది. మనకు భక్తి ఉంది కానీ మన ముక్తి మీద మన దృష్టి ఎవరికైనా ఉందా? ఇక్కడ మీరు బాగా ఆలోచించండి. మనకు భక్తి ఉన్నమాట నిజం, భక్తి కాదు. మీరు ఎందరూ ఎందుకు వస్తారని ఎంత కష్టపడి పొరుగుల నుంచి దాని మన దృష్టి ఎక్కడ ఉన్నాయి? కాబట్టి మనకు భక్తి ఉంది. ఈ భక్తి వల్ల మనకు జ్ఞానం రాదనుకోండి, ఏం చేసుకుంటాం ఆ భక్తిని? ఏం చేసుకుంటాం ఆ భక్తిని? జ్ఞానాన్ని తీసుకురానే భక్తి వల్ల ఉపయోగం ఏంటి మనకి? లోకంలో ఏ కోరుకుంటాం, ఏ వస్తాయి, అవి ఎంతకాలం ఉంటాయి? పోనీ అవి ఉంటాయి, మనం ఎంతకాలం ఉంటాం? అదే దీక్షితు గారు రాసిన లేఖల్లో రాస్తుంటారు, చలంగారు, రమణ భగవాన్ శరీరం ఇప్పుడు లేదు, ఉన్నదల్లా సమాధి. నాకు ఎప్పుడు నాకు చూడాలని, నాకు చూడాలన్నప్పుడే వస్తాను అని వారు చలంగారు ఉత్తరాలు రాసి వచ్చింటారు దీక్షితు గారు. నాకు ఎప్పుడు రావాలంటే అప్పుడు వస్తాను, ప్రస్తుతం రాను అని ఒకసారి దీక్షితు గారు ఉత్తరం రాశాడు చలంగారు. మీరు చెప్పింది యదార్థమే, భగవాన్ శరీరం ఇక్కడ లేని మాట నిజమే. భగవాన్ సీమా సమాధి ఎప్పుడు దర్శనమిస్తుంది, మీరు ఎప్పుడు వచ్చినా పర్లేదు, కానీ మీ శరీరం మటుకు ఎప్పుడూ ఉండదు, అది గుర్తుంచుకోండి. కానీ మనందరికీ కూడా చావు అంటే భయం వేస్తుంది, నిజం చెప్పండి. మీ మనస్సును మీరు మోసం చేసుకోవద్దు, నిజంగా మీరు చెప్పండి. మనందరికీ చావు అంటే భయం వేస్తుంది, ఇందులో ఏమైనా అనుమానం ఉందా? ఇప్పుడు దేవుడు ఉన్నాడని చెప్పేవాడికి చావు అంటే భయం, దేవుడు లేడని చెప్పేవాడికి చావు అంటే భయమే. దేవుడు లేడని చెప్పేవాడికి ఆరు చావు వస్తాం దానికి భయమే. ఏమండి, దేవుడు ఉన్నాడో లేడో మాకు అక్కడ పోయి అంటారు కొంతమంది. వాళ్ళు అగ్నాస్టిక్స్ అంటారు, వాళ్ళు ఇంగ్లీష్లో ఏమంటారు, దేవుడు ఉన్నాడని చెప్పరు లేడని చెప్పరు, వాళ్ళు అగ్నాస్టిక్ అంటారు. వాళ్ళకి భయమే చావు వస్తామంటే, మనకి భయమే. మనకి ఎంతో కొంత భక్తిని చావు వస్తుందంటే మనకి కారణం ఏంటి? దీని జీవిత కారణం ఉండాలి కదా, మనకి ఎందుకు భయం వస్తాం? పిచ్చిడికి అలవాటు పడ్డాం కదా. అండి మన శరీరం చచ్చిపోతుంది అనుకుని ఇడ్లీ ఎవరు తింటాడు, ఇంకా సిగరెట్లు ఎవరు కాలుస్తాడు, పాలకుడు రత్న రాజు సేవ వెళ్తాడండి. శరీరం ఉంటే అన్ని సుఖాలు అనుగించవచ్చు, చూడాలని సినిమా చూడొచ్చు. ఏమైనా మరి శవం ఏం సినిమా చూస్తుంది? అంటే తన శరీరం వల్ల తన సుఖపడుతున్నాను అని వీడికి భావన ఉంది కాబట్టి శరీరం పోతానంటే వాడికి భయం వేస్తుంది. అదే అంటే చావంటే భయపడతాన కారణం తన సుఖపడతానంటే తన శరీరం ఉపయోగపడతానని అనుకోవటం వల్ల తిరుగు చావంటే భయం వేస్తుంది. తన కోసమేది, శరీరం ఉంది కాబట్టి నువ్వు సినిమాలు చూస్తున్నావు, శరీరం లేదా ఏ సినిమాకి వెళ్తావు? నేను శవా సినిమాలకి ఎక్కడికి వెళ్తాయి మరి? నేను చెప్పి మీరు నమ్మొద్దు, మీరు వెళ్ళి ప్రశాంతంగా మీరు ఆలోచించుకోండి. లోపల దుంప ఉంది నా హృదయంలో. ఏంటి ఆ దుంప? నా శరీరం ఉంటేనే నేను సుఖపడతాను, శరీరం లేకపోతే నాకు సుఖం పోతుంది అనుకునే భావన వల్ల, ఆ దుంప వల్లే నాకు చావంటే భయం వస్తాను. అంటే చావు వల్ల శరీరం నేను విడిపోతాను. అసలు ఏం లేదండి, మనం చెట్టుకి నీరు అందాలనుకోండి, చెట్టు మొదలేస్తే మొత్తాన్ని కొమ్మలకి రెమ్మలకి ఆకులకి అంతా నీరు అందిపోతుంది. మీరు చెట్టు మొదలైతే మానేసి ఏదో కొమ్మకి నీరేస్తే ఆ చెట్టుకి అంత అందుతుందా? అందదు. అదేవిధంగా మన మొదలయ్యేది మన ఆత్మ. అసలు మూలాన్ని మనం ఆత్మని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే చెట్టు మొదలయ్యేసి నీరు మొత్తం రబ్బలకి ఆకులకి అంత నీరు ఎలా అందుతుందో, అలాగే మనం ఆత్మను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే అన్ని సద్గుణాలు వచ్చి మన వారి ఆత్మని మన లక్ష్యంగా పెట్టుకుని, ఆత్మ ఏంటి మన దృష్టి పెట్టుకుని, ఆత్మను అన్వేషించడానికి మన జీవితాన్ని ఖర్చు పెడుతుంటే అన్ని సద్గుణాలు వచ్చి మన వారి ప్రత్యేకంగా ఈ సద్గుణం రావాలి, ఈ సద్గుణం రావాలి మనం అనుకో, అక్కడ అన్ని సద్గుణాలు వచ్చి మన వారి. మనకు మూడు అవస్థలు వస్తాయండి. ఇప్పుడు మనం జాగ్రత్త అవస్థలో ఉన్నాం, రాత్రి నిద్రపోతాం, అది సుషుప్త అవస్థ. మళ్ళీ రాత్రి కళ్ళు వస్తాయి, అది స్వప్నం. కానీ ఈ మూడు వస్తువుల్ని చూసేది లోపల ఒకటి ఉంది. ఈ మూడు వస్తువులు కూడా తెర మీద బొమ్మలు నడిచినట్టు ఇవన్నీ ఆత్మలు నడుస్తుంది. తెర మీద బొమ్మలు ఏదైతే నడుస్తున్నాయో, ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఉన్నాం, మళ్ళీ రాత్రి నిద్ర పడుకుంటాం, పడుకుంటే ఏదో స్వప్నం వస్తుంది, మళ్ళీ స్వప్నం వెళ్ళిపోతుంది, మళ్ళీ గాఢంగా నిద్రపోతాం. ఈ నిద్రపోయే అవస్థ, ఈ గా కళ అవస్థ, స్వప్నం అవస్థ, ఇప్పుడు మనం ఇలా కూర్చుని మాట్లాడడం వస్తే ఇవన్నీ ఆత్మలో జరుగుతుంది. మీ హృదయంలో ఉన్న దేవుడు నిజం, గుళ్ళో ఉన్న దేవుడు అబద్ధం. మీ హృదయంలో ఉన్న దేవుడి మీద మీకు గౌరవం లేదు, గుళ్ళో ఉన్న దేవుడి మీద మీకు అది ఇది ఫస్ట్ థింగ్, అది సెకండరీ థింగ్. అది మన బయట బుద్ధి ఉంది కాబట్టి మన దేవాలయాలు మన కోసమే పెట్టారు. ఇవన్నీ దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు మన కోసమే పెట్టి, మన అభివృద్ధి కోసమే పెట్టాడు ఇది. అయితే హృదయంలో దేవుడిని చూడగలమా? చూడలేము. కానీ ఇది నిజం, అది అబద్ధం. గుళ్ళో ఉన్న దేవుడికి వెళ్ళి మనకు నమస్కారం ఇంటికి పెట్టమండి. ఈ హృదయంలో ఆత్మని ఏనాటికైనా తెలుసుకోవడం లేదా ట్రైనింగ్ గా ఉపయోగపడతాం. మీ హృదయంలో ఉన్న దేవుడు నిజం, గుళ్ళో ఉన్న దేవుడు అబద్ధం. మనస్సుని లోపలికి పంపగలగాలి, లేదా గురువే కాదు. సత్యం అనేది ఎక్కడుందో, ఈశ్వరుడు యొక్క అస్తిత్వం ఎక్కడుందో, స్వామి ఎక్కడైతే ప్రకాశిస్తున్నాడో అక్కడికి ఎవడైతే తన మనస్సును పంపించగలుగుతాడో వాడే గురువు. ఆరిజన దగ్గరికి పంపగలిగిన వాడే గురువు. అంటే మీకు గుర్తుంది భగవానికి మనకి జన్మలో ఏం సంబంధం లేకపోవచ్చు. ఏదో జన్మలో సంబంధం లేకపోతే ఆయన మీద మనకు ఆప్యాయతే కలదు. మనకి ఏదైనా సంస్కారం లోపల ఉందనుకోండి, నాకు తలంపు వచ్చిన తర్వాత తెలుస్తుంది ఆ సంస్కారం లోపల ఉందని. కానీ భగవంతుడికి మనకి తలంపు రాకముందే ఏ సంస్కారం మనలో ఉందో తెలుసు. అదే యేసు అంటాడు. అతను 12 మంది శిష్యులు అతనికి, నువ్వు దేవుని కుమారుడు అంటున్నాడు. ఎవరు యేసుని అంటున్నాడు ఆ 12 మందిలో అప్పుడు. ఆ మాట నిజమే పాపం.
డబ్బు అంటే
అదే, డబ్బు అంటే కొంత ప్రీతి ఉంది ఆ శిష్యుడికి. ఈ మాట నిజంగా అంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడు, నువ్వు దేవుని కుమారుడు అంటున్నాడు. అప్పుడు యేసు అన్నాడు, అతనిలో ఏ సంస్కారానికి దాగుందో కేసు. నువ్వు నన్ను దేవుని కుమారుడు అంటున్నావు, 3 రోజుల్లో 30 రూపాయలు లంచానికి పట్టిస్తావు అంటాడు యేసు. 30 రూపాయలు లంచానికి పట్టించు. అప్పుడు నిజంగా అతను దురుద్దేశం లేదు, ఇది మీరు గ్రహించండి. జరగబోతుంది తెలుస్తుంది వాడే ఈశ్వరు అని. డబ్బుని చూసిన తర్వాత అతను బలహీనత బయటకు వచ్చింది. అంటే కాళిదాస్ అంటాడు, వస్తువులు ఎదురుగుండా లేనప్పుడు అందరూ పెద్ద మనుషులే. వస్తువు ఎదురుగుండా ఉన్నప్పటికీ, చేతికి అన్ని అందుబాటులో ఉన్నప్పటికీ, ఎవరికైతే ఇంద్రియాల్లో వికారం పుట్టదో నర్వస్ సిస్టమ్కి, విషయాలు ఎదురుగుండానప్పుడు కూడా పొక్కకుండా రాకూడదు, అప్పుడు వాడు సరైన సాధన. సోదర మహాశయుడు భగవంతుడి భక్తి యోగం చెప్పాడు, భగవంతుడి జ్ఞాన యోగం చెప్పాడు, భగవంతుడి కర్మయోగం చెప్పాడు, భగవంతుడి ధ్యాన యోగం చెప్పాడు. ఈ యోగాన్ని కూడా నేనేమన్నా తెలుసుకోవడం కోసమే భగవంతుడు చెప్పాడు అన్న సంగతి ప్రశ్నించేవాడికి తెలియదు. కొన్ని గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకోమని చెబుతారు. గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకోవడం ప్రయోజనం ఏంటి? దాని డెస్టినేషన్ ఏంటి? మీరు రాముడికి దండం పెట్టకపోతే రాముడు దుఃఖపడతాడా? కృష్ణుడికి దండం పెట్టకపోతే కృష్ణుడు ఏడుస్తాడా? ఈ దండాల కోసం దేవుళ్ళు కని పెట్టుకున్నారా? వాళ్ళు దండాలు ఇంతవరకు మీరు దండాలు పెట్టండి. మీరెవరో మీరు తెలుసుకోవడం కోసం మీరు మీరు నమస్కారం పెట్టలేదని బాధపడితే వాడు దేవుడు అవుతాడు. మీరెవరో మీకు తెలియనప్పుడు ఎన్ని తెలిస్తే మనకి ప్రయోజనం? ఒకటి అయిన సుమారు
వస్తువు ఉపయోగించుకోవడం కూడా తెలుసుండాలి. మనం వస్తువు ఉంటే సరిపోదు, వస్తువు ఉపయోగించడం కూడా తెలుసుండాలి. ఇప్పుడు మీ ఇంట్లో వస్తువులు ఉన్నాయనుకోండి, వస్తువులు ఉంటే సరిపోదు, వస్తువుని ఎలా ఉపయోగించుకోవాలో కూడా తెలుసుండాలి. అలాగే మన శరీరాలు ఉన్నాయి, ఈ శరీరాలను ఎలా ఉపయోగించుకోవాలో కూడా తెలుసుండాలి. అలాగే మన తెలివితేటలు ఉన్నాయి, ఈ తెలివితేటలను కూడా ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలి. తెలివితేటలతో లోకాన్ని మోసం చేయొచ్చు. తెలివితేటలు ఉన్నాయనుకోండి, మనకి మనకున్న తెలివితేటలతో లోకాన్ని మోసం చేయటానికి కూడా ఈ తెలివితేటలు ఉపయోగపడదు. లోకాన్ని మోసం చేయొచ్చు ఈ తెలివితేటలు. ఈ తెలివితేటలతో మన స్వరూపాన్ని తెలుసుకోవచ్చు. తెలివితేటలు చెడ్డదని ఎవరు అంటారు? తెలివితేటలు మంచి. అయితే ఆ తెలివితేటలతో లోకాన్ని మోసం చేయొచ్చు. ఆ లోకాన్ని మోసం చేసే తెలివిని ఈవిల్ జీనియస్ అంటారు. ఇప్పుడు మీరు ఎవరైనా కప్పులో విషం పోసి నా చేతికి ఇచ్చారనుకోండి, ఈ విషం మీకు ఇష్టమైతే తాగడం లేకపోతే లేదు అని ఒక కప్పులో విషం పోసి మీరు నా చేతికి ఇచ్చారనుకోండి, ఆ మీరంత ప్రమాదమైన మనుషులు కాదు. ఇచ్చేటందుకు మీరు విషం ఇచ్చారు, నాకు విషం చెబుతున్నారు, నేను నాకు ఇష్టమైతే పుచ్చుకుంటాను లేకపోతే. మీరు విషం ఇచ్చారు నాకు, మీరు విషం చెబుతున్నారు, చెప్పిన తర్వాత కూడా నాకు ఇష్టమైతే పుచ్చుకుంటాను లేకపోతే లేదు. మీరంత ప్రమాదమైన మనుషులు కాదు. మరి ఎవరు ప్రమాదమైన మనుషులు అంటే, కప్పులు కింద సగం వరకు విషం పోసి పైన పాలు పోసి ఈ పాలు అని చెప్పిన వాడు ప్రమాదం. కప్పులో కిందేమో విషం పోయటం సగం వరకు అని, పైన పాలు పోస్తే కిందేముంది విషం ఉంది, పైన ఏముంది పాలు ఉన్నాయి. ఈ పాలు నేను చెబుతాను అనుకోండి, మనం ఏం చేస్తాం? లోపల విషం ఉన్నది మనం తిరిగి తగ్గితే పూర్చుకున్నాం కాబట్టి మరిగిపోతాం. అంటే మొత్తం కప్పుతో మొత్తం విషం ఇచ్చిన వాడు కంటే అందులో సగం కింద విషం పోసి పైన పాలు పోసి ఈ పాలు అని చెప్పి మీరు పుచ్చుకోండి అని చెప్పిన వాళ్ళు ఎక్కువ. మంచిది, మనకి ఏది ఉన్నా, ఏది ధనం ఉన్నా, లేదు తెలివితేటలు ఉన్నా, ఏదని దానంతరది ఏది చెడ్డ కాదు. దాన్ని ఎలా మనం ఉపయోగించుకోవటంలో ఉంది. ఏ వస్తువు కూడా చెడ్డ కాదు. మనం ఉపయోగించుకోవటంలో దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాం అది నేర్చుకోవాలి. ఆ వస్తువుని జాగ్రత్తగా మనం ఉపయోగించుకుంటే ఇంతకంటే మంచి పరిస్థితుల్లో మంచి జన్మ ఈశ్వరుడు మనకు ప్రసాదిస్తాడు, మంచి అవకాశాలు ఇస్తారు. ఇప్పుడు భగవంతుడు ఏం చెప్పారంటే గీతలో, మీరు చక్కగా జీవిస్తే
సరాసరి మీ ఫిలాసఫీ ఏమంటుంది, సైన్స్ ఈ జీవితానికి పనికి వస్తుంది, ఫిలాసఫీ పనికి రాదనుకుంటారు. సరే, కానీ సైన్స్ ఎంత ఉపకారమో ఈ ఫిలాసఫీ కూడా అంతే ఉపకారం జీవితానికి. లైఫ్ లైఫ్కి సంబంధం లేదు లేదు ఫిలాసఫీ ఏంటి కనుక. జీవితానికి ఎప్పుడో మరణించిన తర్వాత ఇతర లోకాల గురించి ఫిలాసఫీ చెప్పి లైఫ్ గురించి చెప్పకపోతే, జీవితం గురించి చెప్పకపోతే ఇంకా దానివల్ల ఉపయోగం ఏంటి మనకి? జీవితానికి సంబంధించింది ఫిలాసఫీ, జీవితానికి విడదీస్తే ఫిలాసఫీ కాదు ఇంకా అది ఉపయోగపడదు. జీవితానికి సంబంధించింది, జీవితానికి అప్లై అవుతుంది. అంటే అప్లైడ్ ఫిలాసఫీ ఏది, ప్యూర్ ఫిలాసఫీ ఏది. మీకు ఉపనిషత్తుల్లో అక్కడ ఎక్కువ ప్యూర్ ఫిలాసఫీ చెప్పారు. అప్లైడ్ ఎకనామిక్స్ ప్యూర్ ఎకనామిక్స్, అప్లైడ్ ఫిజిక్స్ ప్యూర్ ఫిజిక్స్, అలాగే అప్లైడ్ ఫిలాసఫీ ప్యూర్ ఫిలాసఫీ. బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తులే మీకు అంత ప్యూర్ ఫిలాసఫీ. భగవద్గీత దగ్గరకు వచ్చేటికి ఆ జీవితంలో ఎలా మార్చుకోవాలి, జీవితం ఎలా పెట్టుకోవాలి, ఆ దైనందిన జీవితంలో దాన్ని ఎలా ట్రాన్స్లేట్ చేసుకోవాలి ప్యూర్ ఫిలాసఫీని అప్లైడ్ ఫిలాసఫీ కింద అనేటువంటిది భగవంతుడు ఎక్కువ దాన్ని ప్రాక్టికల్గా చేసి చూపించాడు మనకు భగవద్గీతలో. అంచేది భగవద్గీత ఎక్కువ ఫేమస్ అయ్యి ఉపనిషత్తుల్లో చెప్పింది ప్యూర్ ఫిలాసఫీ, భగవద్గీతలో చెప్పింది అప్లైడ్ ఫిలాసఫీ. అంచేది భగవద్గీత ఎక్కువ ఖ్యాతి కలిగింది. అది మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలో కృష్ణుడు మనకు వివరంగా చెప్పాలి ఆ విషయాన్ని. అంచేత భగవద్గీతలో మనకు చెప్పినటువంటి స్టేట్మెంట్స్ ప్రాక్టికల్గా ఉపయోగించుకోవడానికి పనికొచ్చే స్టేట్మెంట్స్ ప్రతీది కూడా అని చెప్పింది. జీవితానికి సంబంధించిన విషయం అందులో ఒకటి చెప్పాడు, మీరు కనుక ఈ జన్మలో జాగ్రత్తగా ఉంటే, మీ శరీరాలను మీ మనస్సుని జాగ్రత్తగా ఉపయోగించుకుని, ఇన్స్ట్రుమెంట్స్ని జాగ్రత్తగా, మీ పైన తోలు, ఈ తోలుని జాగ్రత్తగా మీరు ఉపయోగించుకుంటే, మీకున్న భగవంతుని మీకు ఇచ్చిన పరిస్థితులను జాగ్రత్తగా అవగాహన చేసుకుని అర్థం చేసుకుని ఉపయోగించుకుంటే, ఎలా జీవించాలో తెలియని వాడు చెప్పడానికి పనికిరాడు అసలు. వాడు ఎంత గ్రేట్ టీచర్ అయినా సరే చెప్పేవాడికి తెలియాలి ముందు ఎలా జీవించాలో, చెప్పేవాడికి ఎలా జీవించాలో తెలియనప్పుడు చెప్పడానికి పనికిరాడు. పూర్వం చదువు అర్థం ఏంటంటే కన్నడా పట్టించడం చదువు పూర్వం. ఇప్పుడు అంటే ఇప్పుడు మీటి అలా మెమరీ అనమాట చదువు అంటే. ఇప్పుడు అలా కాదు, చదువు అంటే చాలా అర్థం మారిపోయి అంటే మన పరిస్థితులను అర్థం చేసుకుని సిచ్యువేషన్స్ అనేక సందర్భాల్లో అనేక మనకి అనేక పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఒకసారి మనం అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి అవుతూ ఉంటుంది. దాన్ని ఎలా ఎలా మీట్ అవ్వాలి, దాన్ని ఎలా మనం పరిస్థితిని ఫేస్ చేయాలి, అది కూడా ఎడ్యుకేషన్. ఇప్పుడు రమణ కేంద్రంలో కేవలం రమణ మహర్షి గారు చెప్పిన నాలుగు మాటలు చెప్పటం, కృష్ణుడు చెప్పిన నాలుగు మాటలు చెప్పటమే ప్రధానం కాదు రమణ కేంద్రం యొక్క, రమణ సత్సంగం యొక్క ఉద్దేశం. మనం ఎంతవరకు ఈ రమణ సత్సంగం ఎడ్యుకేట్ చేయగలుగుతున్నాం, అది మీ జీవితాల్లో ఎంతవరకు మిమ్మల్ని అంగీకరణ చేయగలుగుతున్నది రమణ సత్సంగం, ఎంతవరకు మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయగలుగుతుంది అది రమణ సత్సంగం. జయించానే పైన రమణ మహర్షి పలానా రోజున జన్మించాడు, లేకపోతే పలానా రోజున మరణించాడు, లేకపోతే కృష్ణుని పలానా రోజున జన్మించాడు కృష్ణుని మరణించాడు, డేట్స్ చెప్పడం కోసం అలా చెప్పొచ్చు. దానికి ఆక్షేపం లేదు, కేవలం అంత మాత్రం చేయదు పరిమితానికి రమణ సత్సంగం అక్కడ. మిమ్మల్ని ఎంతవరకు ఎన్లైటన్ చేయగలుగుతాను రమణ సత్సంగం, ఎంతవరకు ఎడ్యుకేట్ చేయగలుగుతుంది, ఎంతవరకు నా దైనందిన జీవితంలో దీని ప్రభావం ఉంటుంది, అది మనకున్న అవకాశాలని చేతికి అందిన అవకాశాలని అది డబ్బు అవనండి, తెలివి అవనండి, బట్ట అవనండి, పరిస్థితులు అవనండి, ఏదైనా సరే మనకున్న పరిస్థితుల్ని అవగాహన చేసుకుని అర్థం చేసుకుని నాలెడ్జ్ ఉండొచ్చు, పుస్తకాలు ఉండొచ్చు, అర్థం కాకపోతే మన సొంతం కాదు. ఇన్ఫర్మేషన్ వేరు, నాలెడ్జ్ వేరు, విజడం వేరు. దేనికంటే ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ కావాలి, నాలెడ్జ్ విజడం. మీకు అంచేత పరిస్థితి ఈ దేశంలో ఈ శరీరం ఈ లోకంలో ఉండగా, ఈ శరీరంలో ఉండగా మీరు పరిస్థితులు అర్థం చేసుకుని ఏ సర్కమిస్టెన్సెస్లో ఏ కాలంలో మనం జన్మించాం, ఆ జన్మను ఏ ఎంతవరకు మ్యాక్సిమం ఏ విధంగా అయితే ఈ పరిస్థితులు మనం సద్వినియోగం చేసుకోవాలి, మ్యాక్సిమం సద్వినియోగం చేసుకుంటూ కాలాన్ని అనవసరంగా ఖర్చు పెట్టకుండా కాలాన్ని వృధా చేయకుండా. కాలాన్ని వృధా చేస్తే మనకు కాలం వచ్చేస్తుంది. కాలాన్ని వృధా చేస్తాం అనుకోండి, ఏదేందుకు మనకు కాలం వస్తుంది. మరి కాలం వచ్చిందంటే పోయాలి. మనం కాలం వృధా చేస్తే మనకు కాలం వస్తుంది, అంచేది మనకు జాగ్రత్తగా ఉండాలి. అంచే భగవంతుడు వాసుదేవ స్వామి ఏం చెప్పాడంటే, ఏదో మీరు పుణ్యాలు చేసుకుంటే మళ్ళీ జన్మలో మీరు ధనవంతుల కుటుంబంలో పుడతారు అని చెప్పారు. ఏదో మంచి పనులు చేయండి, మళ్ళీ జన్మలో ధనవంతుల కుటుంబంలో పుడతారు అని చెప్పారు. కానీ రాయిపోయేది ఆయన అంటే ఏమిటి ఆయన ఉద్దేశం, ధనవంతుల కుటుంబంలో పుడితే రోజు మనం ఇంకేం తినొచ్చు, పెసరేం తినొచ్చు, మనం తింటాం సరదాగా ఉంటున్నా అంటే మనకు అవకాశం అది కాదు. కదా కృష్ణుడు చెప్పిన ఉద్దేశం, భగవంతుడు చెప్పిన ఉద్దేశం ఏంటంటే, ఎక్కువ దారిద్ర్యం అనిపిస్తున్నాడు అనుకుని, ఎక్కువ పావర్టీ అనిపిస్తున్నాడు అనుకుని మనిషి వాడి మనసును ఆత్మీయంగా నిలబెడతాడు. అంటే మీకు ఇంతకంటే మీరు ఆత్మాన్వేషణ చేస్తుంటే, సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే, ఇంతకంటే మంచి కుటుంబాల్లో, ఇంతకంటే మంచి పరిస్థితుల్లో తీసుకెళ్లి పెడతాను. అంటే మిమ్మల్ని ధనవంతుల కుటుంబంలో పెడతానంటే కేవలం తిండికి ధనవంతుల కుటుంబంలో పెడతానంట. అంటే మీరు ఆ భర్తకి వస్త్రానికి ఇబ్బంది పడక్కర్లేకుండా మీ కాలానంతా భగవంతుని తెలుసుకోవడానికి ఖర్చు పెట్టడానికి తగినటువంటి ఆర్థిక పరిస్థితుల్లో పెడతానండి. అందుకే మిమ్మల్ని అజీర్తిగా తిరిగటం కోసం పెడతానని కాదు ధనవంతుల కుటుంబం. అంతకంటే ఇంకో మంచి మాట చెప్పాడు. ఏ మంచి మాట చెప్పాడు? ఉత్కృష్టమైన జన్మ అంతకంటే మీరు ఎక్కువ పుణ్యం చేసుకుంటే, ఎక్కువ సత్కర్మలు చేస్తే, ఎక్కువ మంచి విషయాన్ని శ్రవణం చేస్తుంటే ధనవంతుల కుటుంబం మనకి తీసుకెళ్ళి పడేసాడు. యోగుల కుటుంబంలో తీసుకెళ్లి పడేస్తాను డైరెక్ట్. మనకి డైరెక్ట్ ఎక్స్ప్రెస్ ఉంటాయి, ఇంకా మధ్య స్టేషన్ రాగలదు. అంటే ఇంక డెస్టినేషన్కి వెళ్ళిపోవటం, ఇంక చిన్న చిన్న స్టేషన్ రాగవు. అప్పుడు ఏం చెప్పాడు కృష్ణుడు? యోగుల కుటుంబంలో జన్మింప చేస్తున్నాడు. యోగుల కుటుంబంలో జన్మం చేస్తే వాడు తండ్రి యోగ్యాన్ని కనిపిస్తాడు, వాళ్ళ అమ్మ యోగ్యాన్ని కనిపిస్తుంది, వాళ్ళ చిన్న తండ్రి యోగ్యాన్ని కనిపిస్తాడు, మేనమామ యోగ్యాన్ని కనిపిస్తాడు. ఇక్కడ వాడికి చిన్నప్పుడు యోగి మనస్తత్వం వస్తాం. అంటే మనం సైకిల్ తొక్కుతాండి, వాలుగాల్లో సైకిల్ తొక్కుతాంటే ఎంత స్పీడ్కి వెళ్తుందో, మన పూర్వజన్మల్లో చేసినటువంటి ఈ బలీయమైనటువంటి ఈ ఆధ్యాత్మిక వాసన యోగుల కుటుంబంలో, ఆ తల్లి కడుపులో, యోగుల యొక్క తల్లి కడుపులో ఎప్పుడైతే పుట్టామో అప్పుడు మనకు సాధన విపరీతంగా వేగంగా అందుకుంటుంది. ఇంకే మన ఇంట్లో వాళ్ళందరూ యోగులుగా ఉంటారు, గొప్ప మనస్తత్వంతో ఉంటారు, వాళ్ళు చూసేవాడికి ఆ రకమైనటువంటి అభిప్రాయాలు మనకు వస్తే సడన్గా జీవితంలో మనకు జ్ఞానం. అది యోగులు కుట్టుకోవటం అనుకుంటాం. ఎందుకు చూసినా యోగి మన ఇంట్లో అటువంటి పవిత్ర అసలే మనకి మంచి వాసనతో పుట్టాం. బయట చూస్తుంటే ఇంటర్నల్ గా మంచి వాసనతో పుట్టాం, ఎక్స్టర్నల్ గా చూస్తే ఇంట్లో వాళ్ళందరూ యోగులుగా కనిపిస్తున్నారు. సడన్ గా మనకు అందుకుంటాం, సడన్ గా అందుకుని అదే చివరి జన్మలు లాగేస్తాం. అంటే సడన్ గా డెస్టినేషన్ పిలుపుతాం. అంటే దేవుడు ఎక్కువ పుణ్యం చేసుకున్న వాడికి, ఎక్కువ మంచి ఈ జీవితాన్ని ఎక్కువ సద్వినియోగం చేసిన వాడిని తీసుకెళ్లి యోగుల వంశంలో జన్మించి అని అవకాశాలు చూపిస్తాను మీకు అని భగవంతుడు చెప్పిన మాట నేను మీకు కల్పించవటం. భగవంతుడు చెప్పిన మాట మీకు చెప్తాను. అంచేది మీరు ఏమీ లేదు, ఈ శరీరం బూడిదైపోతుంది, శ్మశానంలోనే బూడిదైపోతుంది, అంతకంటే జీవితం ఏమీ లేదు, అలా అటువంటి మాట మీరు లైఫ్ ఈజ్ ఎండ్లెస్. మీ శరీరమే బూడిదైంది, శ్మశానంలో బూడిదైంది మీ శరీరమే, కానీ మీ మనస్సు మటుకు కాదు, మీ అంతఃకరణ మటుకు కాదు, మీ సంస్కారం మటుకు కాదు. అలా జీవితంలో అలా సాగుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు జ్ఞానం కలిగే వరకు అలా శరీరాలు వస్తూ ఉంటాయి. అంటే నేను సత్యాన్ని భగవంతుడు అని చెప్పాడు కదా, నేను సత్యాన్ని, కానీ నన్ను నేను సత్యమైనప్పుడు నన్ను ఎవరు తెలుసుకోలేకపోతున్నారంటే సైంటిస్టులు తెలియటాలి, ఫిలాసఫర్స్ తెలియటాలి, టెక్నీషియన్స్ తెలియటాలి, డాక్టర్స్ తెలియటాలి, ఇంజనీర్స్ తెలియటాలి, ఎవరు తెలియటం లేదు నా గురించి. నేను సత్యాన్ని, నేను ఎటర్నల్ని, నేనే ట్రూత్ని. అయితే నాకు ఈ లోకం నా గురించి తెలుసుకోవటం లేదు, నేను ఎవరిని లోకానికి తెలియదు అని భగవంతుడు చెప్తున్నాను. మరి చదువుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు కదా, ఎవరికి తెలియటం లేదు, నేను సత్యాన్ని, ఐఎమ్ ట్రూత్, నేనే సత్యాన్ని, ఈ లోకానికి ఆధారంగా ఉన్నవాడిని, కానీ ఈ లోకంలో ఎవరికి నా గురించి తెలియటం లేదని ప్రశ్నించే. ఏం చేత తెలియటం లేదు? గుణాలు అడ్డొస్తాయి. నీలో ఎవరికైనా మంచి గుణం ఉందనుకున్న గుణం, ఈ మంచి గుణం ఒప్పుకోవడం అసూయ అడ్డొస్తుంది. ఎక్కడ కృష్ణుడు కాదెందుకు? నీలో ఎవరిలో ఓ మంచి గుణం ఉంటే మీ మంచి గుణాన్ని ఒప్పుకోవడం నా అసూయ అడ్డొస్తుంది. ఈ గుణాలు మాయ చేస్తున్నాయి, మనుషులు మాయ చేస్తుంది, లోకాన్ని మాయ చేస్తుంది. అంటే ఎవడ గుణాలు వారికి అడ్డొస్తున్నాయి కాబట్టి, నేను సత్యాన్నైనప్పటికీ, వాళ్ళ ఆధారంగా ఉన్నవాడిని నేనైనప్పటికీ, లోకానికి ఆధారంగా ఉన్నవాడిని నేనైనప్పటికీ, నా గురించి ఎవరికి తెలియటం లేదు, నన్ను తెలుసుకోవడం, నన్ను ఏం చేత తెలుసుకోవడం లేదు. ఎవడ గుణాలు వాడికి అడ్డొస్తాయి, ప్రకృతి గుణాలన్నీ అడ్డొస్తాయి. అంచేది నేను తెలియబడటం లేదు. అంటే ఈ ప్రకృతి గుణాలే మోహం. ఎవడైతే తన శ్రవణం చేసి, శ్రద్ధగా ఆత్మ గురించి శ్రవణం చేసి, శ్రవణం చేసి జ్ఞానం అనే ఖడ్గంతో ఎవడైతే తన మోహాన్ని తాను నరుక్కుంటాడో, ఎవడైతే తన జ్ఞానం యొక్క సహాయంతో తన అజ్ఞానాన్ని ఎవడైతే తను పోగొట్టుకుంటాడో, వాడికి నేనేమన్నా తెలుస్తాను, భయం వాడికి నేనేమన్నా తెలియబడతాను అని చెప్పాడు. అయితే మన ప్రకృతి గుణాల అడ్డు రావటం మన భగవంతుని ఏడనుకుంటున్నాం. భగవంతుడు లేడని ఎందుకు అనుకుంటున్నాం మనం? మన గుణాల వల్ల ఆయన లేడని కాదు, మన గుణాల వల్ల లేడనుకుంటున్నాం. ఈ మధ్యన పెద్ద మనిషి నాకు ఈ వారంలోనే కలిశాడు అన్నారు. ఆయన అన్నారు, నేను జీవితంలో జీవించాను, నాకు 80 సంవత్సరాలు వచ్చినాయి, ఐ వాంట్ టు క్విట్ దిస్ వరల్డ్ అన్నాడు. ఐ వాంట్ టు క్విట్ దిస్ వరల్డ్ అన్నారు ముసలాయి. అంటే ఈ ప్రపంచంలో నాకు 80 సంవత్సరాల వయసు వచ్చింది, ఈ ప్రపంచం జరిగిపోవాలి నాకు ఉంది, ఐ వాంట్ చేంజ్, నేను మార్పు కోరుతున్నాను అన్నారు. నాకు 80 సంవత్సరాల వయసు వచ్చింది, నాకు ఇంకా బతకాలం లేదు, అప్పుడు ఆరోగ్యం అన్నారు సార్, రోగం ఏమీ లేదా మంచం పట్టలేదు అని. ఆరోగ్యం ఏం చేతని, నాకు ఎంతసేపు మార్పు కావాలి, చేంజ్ కావాలి, 80 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించాను, ఇంకా ఖాళీ చేసి నాకు వెళ్ళిపోవాలండి, వెళ్ళిపోవాలంటే ఇలాగ మరణం రావాలి కదా, మరణం రాకుండా ఎక్కడికి వెళతారు అంటే మరణం కోసం వేచి ఉన్నాను. ఇంకా నేను నాకు అది నథింగ్ టు ఇచ్చి, నేను నాకు ఇక్కడ ఇచ్చింది ఏంటి, నాకు ఇది ఇచ్చి చేయవలసింది ఏమి నాకు ఏం కనిపించడం లేదు. నా మనసు ఎక్కువ మార్పు కోరుతుంది, మార్పు కావాలంటే శరీరం లోకాన్ని విడిచిపెట్టి శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, కానీ టైం రావటం లేదు, టైం కోసం ఐ వాంట్ టు దిస్ వర్ ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి నాకు వెళ్ళిపోవాలి. మార్పు తర్వాత స్వర్గలోకం నరకలోకం ఏదో లోకం మొత్తం మీద నాకు ఇప్పుడు మార్పు కావాలి. అంటే కొంతమందికి ఏం చెప్పి చేంజ్ కావాలి, వెరైటీ కావాలి. కొంతమంది గుడ్డ అనే చూడండి, ఊరికే మార్పుగా మార్పు మార్పుగా ఉండాలి, వెరైటీ ఎక్కువ కావాలి. కొంతమంది చేంజ్ మార్పు 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 చేంజ్ ఎక్కువ చేంజ్ కావాలి. అలా ఒక మనస్తత్వాన్ని బట్టి ఐ వాంట్ టు ఫర్ దిస్ వరల్డ్, నేను ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలన్న నాకు ఇంకేదంటే కారణం ఒకటి చెప్పాడు, నాకు మార్పు కావాలి. అయితే అంత మాత్రం చేతి నేను ఏంటి కాదు చావు ఏం చేయడం, నీకు ఇష్టమైన జన్మలు వస్తాయి కదా, వస్తున్నట్టుగా చావుకు శ్రద్ధ పడతాను. ఇంకే మార్పు 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 కావాలి కదా. ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే, అసలు విషయం నేను మర్చిపోతున్నాను, ఈ ఒక్క మాట కోసం ఈ మాట నేను చెబుతున్నాను. ఆయన ఏం చెప్పారంటే, ఈ 80 సంవత్సరాల్లో కూడా భగవంతుడు లేడని నేను జీవించాను, కానీ భగవంతుడు ఉన్నాడని అనుకుని జీవించలేదు. ఈ 80 సంవత్సరాల జీవితం కూడా ఎలా జీవించానంటే, భగవంతుడు లేడనుకునే జీవించాను, భగవంతుడు ఉన్నాడని ఎప్పుడు అనుకోలేదు, కానీ ఇప్పుడు అనిపిస్తాను ఉన్నాడేమో తేడాన్ని జీవించడం ఏడనే జీవించాను. 80 సంవత్సరాలు కూడా భగవంతుని లేడనే జీవించాను, భగవంతుని లేడని చెప్పాడు, ఎటువంటి పనులు చేస్తాడు అటువంటి పనులు చేశాను, భగవంతుని లేడనే జీవించాడు, భగవంతుడు ఉన్నాడని మటుకి జీవించలేదు. ఇప్పుడు ఎప్పుడు ఒక క్రీస్తాను కాదు ఉన్నాడేమో అని పోనీ ఏదో లోకంలో పడేస్తారు, మొత్తం ఇక్కడే ఖాళీ చేయాలి, ఈ లోకాన్ని ఖాళీ చేయాలి. ఇందుకే ఆయన చెప్పింది ఏంటంటే, 80 సంవత్సరాల్లో కూడా భగవంతుని లేడనుకుని జీవించాను, ఉన్నాడనుకుని మటుకి జీవించలేదు, తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయని దాని అనుమానం అతడు పైకి చెప్పడం లేదు. ఆయన హృదయాంతరాలంలో ఏదో కొంత తిరుగుతాను నేను పైకి ఉడికిన అతడు ధైర్యంగా చెబుతున్నాడు. కానీ అయ్యో మనం ఏడు లేడనుకుని 80 సంవత్సరాలు జీవించాం, 80 సంవత్సరాలు వచ్చి నెత్తినే పడ్డాయి, ఇప్పుడు చేపైనా వెళ్ళిపోయినా మనం కాలేజ్ చేసి వెళ్ళిపోవాలి కదా, ఒకళ్ళు ఉంటే అక్కడ ఉన్నాడేమో అనేటువంటి భావాలు ఇప్పుడు కలుగుతున్నాయని చెబుతున్నాడు. అంటే ఆ మాట చెప్పడం కోసం నేను చెబుతున్నాను. భగవంతుడు చెప్పాడు, మీరు చేసింది ఊరికే పోదు, మీకు అంతకంటే మంచి జన్మని మంచి అవకాశాలు ఇస్తాను అని చెప్పి సత్కర్మ చేయండి చెబుతున్నాడు. అంటే మీకు ఎవరికైనా తెలివితేటలు కనుక ఉంటే తెలివితేటలు ఉండొచ్చు, మంచిదని కాదంటున్నది. ఆ తెలివితేటలు మనం సద్వినియోగం చేసుకోవాలి, డబ్బును సద్వినియోగం చేసుకోవాలి, బుడ్డను సద్వినియోగం చేసుకోవాలి, అన్ని సద్వినియోగం చేసుకుని భగవంతుడు మీకు కొన్ని అవకాశాలు ఎక్కువ ఉండొచ్చు, మీలో కొంతమంది అదృష్టవంతులు ఉండొచ్చు. భగవంతుడు మీకు ఒక అవకాశాలు ఇచ్చాడు, ఈ అవకాశం భగవంతుడు ఇచ్చాడు, లేకపోతే భగవంతుడు ఇవ్వకపోతే ఈ అవకాశం మనకు ఎలా కలుగుతుందని భగవంతుడిని ఆధారంగా చేసుకుని అని జీవుని భగవంతుడి జీవుని శివుడితో సమానంగా ప్రేమించి తోటి మానవులు కనుక అంత హృదయపూర్వకంగా మీరు ప్రేమించగలిగితే మీ అహంకారం పలచబడుతుంది, అహంకారం రాలేదు. మిమ్మల్ని హృదయం మీరు భగవంతుడి మాట ఇద్దరుచుని మిమ్మల్ని అందరం హృదయపూర్వకంగా నేను ప్రేమిస్తున్నాను అనుకోండి, నేను నేను మర్చిపోతాను, నన్ను నేను మర్చిపోయే కొద్దీ నాలుగు స్వార్థం తగ్గిపోతుంది, అహంకారం తగ్గిపోతుంది. అంటే నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఈశ్వరుడు వైపు అని ఎటువంటి పరిస్థితులు అయినా సరే మన మనస్సు ఎదురు తిరగకుండా సద్వినియోగం చేసుకోవడానికి ట్రై చేయాలి, పరిస్థితిని సద్వినియోగం చేసుకోవాలి. ఒక్కోసారి మన మనస్సులో ఎంత బలం ఉందో అటువంటి పరిస్థితులు ఎదురు వస్తూ ఉంటాయి మనకి. మన మనస్సులో బలం ఎంత ఉందో చూడటం కోసం అది ఎంత ప్రశాంతంగా, అది కామింగ్ ద మైండ్, కూలింగ్ ద మైండ్. పరిస్థితులు మనకు అనుకూలం కలిగినప్పుడు మన మనస్సు ఎంత కామ్గా ఉంది, పరిస్థితులు మనకు అనుకూలం కలిగినప్పుడు మన మనస్సు ఎంత కూల్గా ఉంది, అది ఈశ్వరుడు చూస్తాం. ఏమండి, మీకు ఇష్టమైన వస్తువు తినేటప్పుడు మీ మనసు ఎంత ప్రీతిగా ఉంటుందో మీరు బాగా అర్థం చేసుకోలేదు. ఇలా నేను చెప్తే ఇలా వింటాం కాదు, మీరు ఏదైనా ఒక ఇష్టమైన వస్తువు తినేటప్పుడు మీ మనసు ఎంత ప్రీతిగా ఉంటుందో, ఆత్మ గురించి వినేటప్పుడు ఆత్మ గురించి తెలుసుకోవాలనే కాంక్ష పుట్టినప్పుడు మీ హృదయంలో అంత ప్రీతి కనుక ఉంటే మీకు తప్పనిసరిగా జ్ఞానం పడదు, మీ మనసు అక్కడ ప్రీతి పట్టాలి. ఏమండి, అక్కడ ఆ మహిమ జరిగిందని, ఇక్కడ ఈ మహిమ జరిగిందని, అక్కడ ఇది జరిగిందని, అక్కడ అది జరిగిందని ఇలా చెప్పుకుంటూ ఉంటాం కదా, మనం భక్తులు ఉండడం చెప్పుకుంటూ ఉంటాం కదా. ఇక్కడ ఇది ఆలోచించాలి, మీరు ఆలోచించవలసింది ముఖ్యమైన విషయం ఏంటి, ఈ మహిమలు ఎన్ని జరిగినా, ఈ గొడవలు ఎన్ని జరిగినాయి, ప్రపంచంలోయా ఆత్మలోయా. మీరు బాగా అర్థం చేసుకోండి, నిజమే చాలా గొప్ప మహిమలు జరిగిపోతున్నాయి, చాలా గొప్ప గొప్ప విషయాలు జరిగిపోతున్నాయి, ఇవన్నీ నిజమే అనుకున్నాం. ఇవన్నీ ప్రపంచానికి సంబంధించినయా లేకపోతే ఆత్మకు సంబంధించినయా, ఇవన్నీ మాయకి సంబంధించినయా లేదా ఆత్మకు సంబంధించినయా, నిజం ప్రపంచమా లేకపోతే నిజం ఆత్మ, అది నిజం ఆత్మ లేకపోతే నిజం మాయ. అంటే మాయకి సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికే మన జీవితం అంతా ఖర్చు పెట్టడం, ఆత్మను తెలుసుకోవడానికి సత్యాన్ని తెలుసుకోవడం కోసం ఖర్చు పెట్టడం, ఇది కామన్ సెన్స్ పాయింట్. ఇది చాలా కష్టమైన స్థితి అండి. 24 గంటల దర్శనం అంటే ఎవరు ఇవ్వగలరండి, రాత్రి పగలు లేకుండా దర్శనం అంటే సామాన్యం. 24 గంటలకు దర్శనం ఇచ్చే మహాత్ముడు లేడండి, చివరి రోజుల్లో మటుకి స్వామి నీరసం శరీరం నీరసంగా తలుపు వేసేసుకోవాలి. తలుపు వేసేస్తే ఈ భక్తులు పాపం వచ్చేవారు, స్వామి లోపల ఉన్నారని వారు. ఇప్పుడు తలుపు వేసేయడం భగవాన్ చూసి ఒకరోజు చూశారు భగవాను. భగవాన్ ఏం చేశారంటే బయటకు వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు బయటకు వచ్చి కూర్చుని ఏం చేశారంటే మీరు తలుపు వేసేసుకున్నాను. బయటకు వచ్చి కూర్చున్నారు, బయటకు వచ్చి కూర్చుని మీరు తలుపు వేసేసుకున్నారు కదా, వేసేసుకున్నాను. అది కాదండి స్వామి, మీ శరీర పరిస్థితి ఏం బాగలేదు అని మీ విశ్రాంతి కోసం అక్కడ లోపల తలుపు వేసేస్తున్నాను అని చెప్పారు. అప్పుడు భగవాన్ ఏమన్నారంటే మీరు నాకు మజ్జిగనం పెడుతున్నారా లేదు? ఇప్పుడు కొన్ని సాంబార్ లేకపోయినా ఇడ్లీ లేకపోయినా మజ్జిగనం పెడుతున్నారు. దర్శనం ఇవ్వటానికి కూడా పనికిరాని ఈ శరీరానికి ఈ మజ్జిగనం కూడా ఎందుకన్నారు? ఏం చెప్పటం లేదు, మౌనంగా ఉన్నాను, నన్ను కలతో చూస్తున్నాను. ఇంకా వాళ్ళకి దర్శనం ఇవ్వటానికి కూడా ఈ శరీరం పనికిరానప్పుడు మీరు పెట్టే మజ్జిగనం మట్టి వాళ్ళకి కళతో కూడా చూడని ఎవరు నన్ను? ఇప్పుడు నేను బరువు మాస్తున్నానా, కొన్ని చూడని ఎవరు? చూడినప్పుడు నాకు ఇంకా అన్నం ఎందుకు? మజ్జిగనం పెడుతున్నారు కదా, నాకు ఈ మజ్జిగనం మట్టికెందుకు? విష్ణుని ఇవ్వటం కూడా పనికిరాని ఈ శరీరానికి మజ్జిగనం మట్టికెళ్ళి అందరినీ ఈశ్వర స్వరూపంగా చూసుకోవాలని ఉద్దేశం. అంటే మనసును మూసుకోమని, మనసు మీద మూత పెట్టమని, మనసు మీద మూకుడి పెట్టమని, ఆత్మతో చూడమని, అహంకారాన్ని మూసేయమని, అహంకారం మీద మూత పెట్టమని, ఏది చూసినా ఆత్మతో చూడమని, దైవ దృష్టితో చూడమని, ఈశ్వర దృష్టితో చూడమని. ఆత్మదృష్టితో చూస్తే జ్ఞానం కలుగుతుంది, అహంకారం దృష్టి చూస్తే ఆ రోజు కాదు పతనం. జిన్నూరులో ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారు, లోకంలో ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారు, మీ మనసులో ఏం జరుగుతుందో మీ మనసుతో మీరు ఎప్పుడైనా చూచారా? దాన్ని మాట్లాడటం లేదు. మీరు ఎప్పుడే మీ జీవితంలో ఎప్పుడైనా మీరు ప్రయత్నం చేశారు మీ మనస్సులో ఏం జరుగుతుందో కలిసి మీ మనస్సుతో, మీ మనస్సులో ఏం జరుగుతుందో నాకు తెలియదు కదా, మరి దేని చూడటం? మీ మనస్సులో ఏం జరుగుతుందో మీ మనస్సుతో చూడాలి. కానీ మీ మనస్సులో ఏం జరుగుతుందో మీ మనస్సుతో మీరు ఎప్పుడైనా చూచారా? భగవద్గీతలో భగవంతుడు అడిగాడు వాసుదేవస్వామి, ఏమని అడిగాడు? అహంకారం విడిచిపెట్టాడు, అహంకారం నిజంగా మంచి విడిచిపెట్టిన అడుగుతాడని అని చెప్పటం కాదు, అడిగాడు. టీచింగ్ కాదు, రిక్వెస్ట్. టీచింగ్ వేరు, టీచింగ్ వేరు, రిక్వెస్ట్ వేరు. అడిగాడు మనం అహంకార అధికారులకు నిజంగా మంచిగా ఇది విడిచిపెట్టమని అడుగుతాడా? చదండి, మీరు ప్రశాంతంగా ఆలోచించండి. మన జీవితాన్ని మన అహంకారాన్ని నడిపిస్తాను, మనకి జ్ఞానం అడగదు. మీరు పూజలు చేయండి, ఈ జపాలు చేయండి, యాత్రలకు వెళ్ళండి, అని ఎన్ని చేసినప్పటికీ మన జీవితాన్ని నడిపేది మన అహంకారమే, మనకి జ్ఞానం అడగదు. మీ అనుభవం లేదా ఇది? మన జీవితం నడుస్తుంది కదా, ఈ జీవితాన్ని ఎవరు నడుపుతున్నారు? అహంకారం నడుపుతాను. అహంకారం నడిపినంతకాలం జీవితాన్ని, ఆ జీవితానికి జ్ఞానం కలిగే యోగం ఉందా? పరమశాంతి పరమసుఖం నీ కోసం కనిపెట్టుకుంది. నువ్వు అహంకారం విడిచిపెట్టుకుని వాసుదేశం అడగటం ఎందుకంటే పరమ సుఖం పరమశాంతి పరమకాంతి నీ కోసం కనిపెట్టుకుంది. ఆ తెరపి అందరినీ ఈశ్వర స్వరూపంగా చూసుకోవాలని ఆయన ఉద్దేశం. అంటే అందరినీ ఈశ్వర స్వరూపంగా చూసుకుంటేనే కానీ జ్ఞానం రాదు. జ్ఞానం లేకపోతేనే కానీ ఈశ్వరుడు లయం కాలేదు మనిషి. అంటే భగవాన్ చెప్పింది ఏంటంటే ఆయన శరీరానికి కూడా అంత ప్రాముఖ్యత ఇవ్వడు, మనస్సుకి ఎక్కువ ప్రాముఖ్యత. అంటే మనస్సును పరిశుద్ధం చేసుకోండి, జీవితాన్ని విడిచిపెట్టేస్తే మీకు మనసు పవిత్రం అవుతుంది. జీవితంలో వచ్చే సంఘటనలు ఎదుర్కొంటూ, జీవితంలో వచ్చే పరిస్థితులను ఎదుర్కొంటూ, సంసారంలో వచ్చే కష్ట సుఖాలను ఈశ్వర ప్రసాదంగా అనుభవిస్తూ, సంసారంలో వచ్చే కష్ట సుఖాలని ఇది ఈశ్వర ప్రసాద, కష్టం వచ్చినా సుఖం వచ్చినా అది ఈశ్వర ప్రసాదమే అనుభవిస్తుంటే మనస్సు పక్వానికి వస్తుందని, పక్వానికి వచ్చిన మనస్సే జ్ఞానం అందుకోగలదని భగవాన్ సందేశం. మనిషికి ఏదైనా చెడ్డకర్మ అనిపిస్తున్నాడు అనుకోండి, అది ఎవరికి? శరీరానికి మనసుకి చెడ్డకర్మ. వాడు చెడ్డకర్మ కాదు, వాడు ఆత్మ. వాడు చెడ్డా కాదు, మంచి కాదు, మంచి కాదు, వాడు ఆత్మ. ఈ బాగా అర్థం చేసుకోండి. మీకు ఏదైనా చెడు తలంపు వచ్చింది అనుకోండి, ఆ చెడు తలంపు వచ్చింది అనుకోండి, చెడు తలంపుతో మీరు కలుస్తారు, నేను చెడిపోయాను అనుకోండి, ఆ తలంపు మీరే కాదు. మీకు ఏదైనా మంచి తలంపు వచ్చింది అనుకోండి, మంచి తలంపు వస్తే మంచి తలంపు వచ్చింది నేను పైకి వస్తున్నాను అనుకుంటారు, అది మంచి తలంపు మీరే, అది మీరు కాదు. చెడు తలంపు వల్ల చెడ్డ కర్మ రావచ్చు, మంచి తలంపు వల్ల మంచి కర్మ రావచ్చు, కానీ రెండు నిజము కాదు. మీరు చెడు తలంపు కాదు, మంచి తలంపు కాదు, మీరు ఆత్మ. తలంపులు కొన్ని లక్షలు రానివ్వండి, కొన్ని వేలు రానివ్వండి, మీకు భయం ఎందుకు? అది మీరు కాదు కదా. కొంతమంది ఏమంటారంటే మా పరిస్థితులు చాలా బాగుండగానే ఉన్నాం అంటే, అదే కనుక నిజమైతే మరి ఆ సుఖం ఎందుకు పోతాం? ఆ సుఖమే కనుక నిజమైతే ఆ సుఖం ఎందుకు పోతాం? కొంతమంది ఏమంటారు మా పరిస్థితులు ఏం బాగాలేదండి, ఇప్పుడు చాలా దుఃఖ పరిస్థితులు ఉన్నామంటారు. కొంతకాలం ఆ దుఃఖ పరిస్థితి మారిపోవచ్చు, ఇంచేదక్క ప్రారంభాన్ని బట్టి ఆ దుఃఖం వస్తూ ఉంటుంది, సుఖం వస్తూ ఉంటుంది, రెండు నిజం కాదు.
శరీర ప్రార్థాన్ని బట్టి, ఆ శరీర వేగాన్ని బట్టి ఒకసారి దరిద్రం రావచ్చు, ఒకసారి ధనం రావచ్చు, ఒకసారి దుఃఖం రావచ్చు, ఒకసారి సుఖం రావచ్చు, ఒకసారి అనారోగ్యం రావచ్చు, ఒకసారి ఆరోగ్యం ఉండవచ్చు. ఇదంతా ప్రకృతి సంబంధించిన విషయం. చెడ్డ కర్మ మనం కాదు, మంచి కర్మ కూడా మనం కాదు. మనం ఎవరేమో ఆత్మజ్ఞానం. చెడ్డ కర్మ మనం కాదు, అదేవిధంగా మంచి కర్మ కూడా మనం కాదు. అయితే మంచి చేసిన వాడికి మంచి, చెడ్డ చేసిన వాడికి చెడ్డ అని పరిచయం ఉన్నమాట నిజం, ఉన్నమాట నిజం. కానీ చెడ్డ కర్మ మనం కాదు, మంచి కర్మ మనం కాదు. కానీ మనకి అందరం కూర్చున్నాం కదండి, మనం లెక్క పెడితే ఎవరైనా తెచ్చిస్తారనుకున్నాం, మనం ఎవరైనా ఆడుకుంటాం, మాట్లాడతాం కదా, అందుకని వస్తువులు తెచ్చిస్తానుకున్నాం, మనం ఎవరైనా ఆడుకుంటాం. దీని గురించి మీరు ఆలోచించండి, ఎందుకు ఆడుకో? మరి పిల్లలకి ఇస్తే ఆడుకుంటారు, మరి పిల్లలు ఎందుకు ఆడుకుంటున్నారు, మనం ఎందుకు ఆడుకోవటం లేదు? మీరు చంటి పిల్లలకైనా ఇస్తే లెక్క పెడతలు, మీరు రైళ్లు, చిన్న కార్లు, బొమ్మ కార్లు, బొమ్మ రైలు ఇస్తే ఆడుకుంటారు. లేదు మనం కూడా ఆడుకోవచ్చుంది కదా, ఎందుకు ఆడుకోవటం లేదు? మనం పెద్దవాళ్ళు అయ్యో తెలివైన వాళ్ళు, మనకి శాంతి లేదు, అదంతా ఒత్తిదని మనకు తెలుసు, అది లెక్క పెడతలు ఆటలని తెలుసు. అందులో లెక్క పెడతలు ఆట ఆడిస్తూ మనకు సంతోషం రాదు. ఇంచేతంపు మనకు తిండి తేటలు పెరిగే కొలిది, మనకు వయసు వచ్చే కొలిది, మనకు పరిణామం వచ్చే కొలిది, వయసు వచ్చే కొలిది, ఆ రోజుకి ఆ రోజు దినదిన అనుభవం వచ్చే వరకు మనకు మెదడు వికసించే కొలిది మన యొక్క వాంఛలు, కోరికలు, మన ఎంజాయ్మెంట్స్ మారుతూ ఉంటాయి. లెక్క పెడతలతో ఒకప్పుడు ఆడుకున్న వాళ్ళే మనం, అయితే ఇప్పుడు ఎందుకు ఆడుకోవటం లేదు? మనం పెద్దవాళ్ళు అయ్యా తీతేట సంపాదించాం, మన కోరికలు మారినాయి, మన ఆదర్శాలు మారినాయి, మన ఆశయాలు మారినాయి, మన ఆకాంక్షలు మారినాయి, మన అభిరుచులు మారినాయి. మనం లెక్క పెడతలు ఆడుకున్న వాళ్ళని చూసి మనం ఏమనిపిస్తుంది? లెక్క పెడతలతో ఆడుకుని ఈ బొమ్మలతో ఆడుకుని పిల్లలను చూస్తే మనకు ఏమనిపిస్తుంది? మనకున్న కోరికలు, మనకున్న ఆదర్శాలు, మన ప్రవర్తన జ్ఞానం కదా కనిపిస్తుంది. జ్ఞాని మనం అసహించుకోడు, అసహించుకునేవాడు జ్ఞానం కాదు. చంటి పిల్లలు, చంటి పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, లెక్క పెడుతుంటారు, వాళ్ళు అనుసరించుకుంటాను మనం పెద్ద చూస్తాం అని నన్ను అనుసరించుకుంటాను, లెక్క పెడుతుంది ఆడుకుంటూ ఉంటే మనం ఆడుకుంటాను, వాళ్ళు ఆడుకుంటాను సరదాగా చూస్తాం. ఆ జ్ఞానం కూడా ఇంకా మన కళ్ళు పెడతారు ఆడుకునే పిల్లలు ఇటువంటి వాళ్ళు జ్ఞాన దృష్టిలో మనం కూడా ఇవన్నీ సైంటిస్టులు, టెక్నీషియన్లు కూడా అంతే, గ్రేటెస్ట్ పీపుల్ అనుకునే వాళ్ళు కూడా జ్ఞాన దృష్టిలు అంతే, లెక్క పెడతారు ఆడుకుని పెడుస్తాం మనం. కానీ మీ బ్రెయిన్, మీ బ్రెయిన్ అభివృద్ధి అయింది అనుకోండి, మీ మెదడు వికసించింది అనుకోండి, మీకు వెంటనే ఇప్పుడున్న కోరికలు సంవత్సరానికి మారిపోతుంది. మీ తెలివితేటలు పెరిగి కొలిది, మీ కోరికలు కూడా మారతారా? ఇది మీరు చూసుకోవాల్సింది. మీ బ్రెయిన్ డెవలప్ అయ్యే కొలిది, మీ బ్రెయిన్ ఎన్లైటన్ అయ్యే కొలిది, ఇంప్రూవ్ అయ్యే కొలిది, మీ జ్ఞానం అభివృద్ధి అయ్యే కొలిది, మీ ఆదర్శాలు కూడా మారుతున్నాయి. భగవాన్లో ఎటువంటి సుప్రీం స్టేట్ లైన్ ఉన్నప్పటికీ బయట మనకు కామన్ మైన్ లాగా కనిపిస్తుంది. అది భగవాన్లోని హైయెస్ట్ గొప్ప పీట్. భగవాన్ ఎటువంటి స్టేట్లో ఉన్నాడు, గొప్ప స్టేట్లో ఉన్నాడు భగవాన్. కానీ మనలాగే కనిపించాడు ఆయన కూడా, మనతో పాటు సమానంగా అనుకోవాలని మనకు అనిపించాడు. మనతో పాటే బోల్ చేసేవాడు, మనతో పాటే మాట్లాడేవాడు, మనతో పాటే తిరిగేవాడు. అనే పూజలు అక్కర్లేదు ఆయనకి, అభిషేకాలు అక్కర్లేదు, గౌరవాలు అక్కర్లేదు, మర్యాదలు అక్కర్లేదు, మనతో పాటే ఉండే. కానీ లోపల సుప్రీం స్టేట్లో ఉన్నాడు, కానీ పైకి మరి కామన్ మ్యాన్ లాగా ఉన్నాడు. మీ దగ్గర నుంచి నేను గౌరవం కోరుతున్నాను అనుకోని మాట వలసింది, నేను గొప్ప అజ్ఞానాన్ని అర్థం చేసుకోండి. ఒక మనిషి గౌరవించడానికి ఇంకో మనిషి గౌరవించడానికి ఇద్దరు ఉన్నారు. మీ అహంకారం గౌరవిస్తే నా అహంకారం పొంగుతుంది, గౌరవించేది మీ అహంకారం, ఇక్కడ సంతోషించేది నా అహంకారం. అదే ఆవారానికి ఆవారం, ఆ నెలకు ఆ నెల, ఆ సంవత్సరానికి ఆ సంవత్సరం మన మనసు విజృంభిస్తుందా, లేదా మనసు అణుగుతుందా? అణిగి మనసుకి జ్ఞానం వస్తుందా, విజృంభిస్తున్న మనసుకి జ్ఞానం వస్తుందా? అనుకుండా ఉన్న మనసు సత్వగుణంలో కలుగుతుంది, విజృంభిస్తున్న మనసు రజోగుణంలో కలుగుతుంది. రజోగుణం మనిషి గోడలు చేస్తాడు. జ్ఞాన గురువు ఎవరో జ్ఞానాన్ని మనకు పంచుకోవటం కోసం వాళ్ళు ఒక అంచిలో ఒక అనిపి కూర్చున్న సమాష్టమని చెబుతున్న మాట. జ్ఞాన గురువు ఏమిటి నా ఆధిక్యత? నా ఇస్తారు నువ్వు ఎత్తేస్తావు, ఇక్కడ అందరూ ఎవరికి ఇస్తారో వారు ఎత్తుకుంటున్నారు. నా ఇస్తారు నువ్వు ఎత్తేస్తావు, ఇక్కడ అందరూ ఎవరికి ఇస్తారో వారు ఎత్తుకుంటున్నారు. వారి ఇస్తారు ఎవరు ఎత్తిపారేస్తారు అని జరిగిపోతారు. ఎవరు ఇస్తారో వాళ్ళు తీసుకుంటున్నారు, నా ఒక్కరి ఇస్తారు నువ్వు తీస్తావా? ఎవరి ఇష్టాలు మీరు తీస్తాను అని విప్రభావు గారు. ఎన్నాళ్ళు తీస్తావు అన్నారు. ఒక రోజా రెండు రోజులా, ఒక పూట రెండు పూట్ల, ఇలా అందరి ఇష్టాలు కలిసి ఎన్నాళ్ళు తీస్తావు అన్నారు. ఈ మధ్య ఒక పెద్ద మనిషిని, పెద్ద మనిషిని అడుగుతున్నాడు, ఎప్పుడు పెడతావు క్షీరాణం, ఎప్పుడు పెడతావు క్షీరాణం అన్నాడు. నువ్వు క్షీరాణం అన్నాడు, అంటే నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు? చచ్చిపోయినప్పుడు మన పెళ్లి క్షీరాణం ఉండరు, చచ్చిపోయినప్పుడు ఉడితే పడకండి. అయితే నువ్వు ఎన్నాళ్ళు ఎప్పుడు పెడతావా ఏమో నాకు క్షీరాణం అన్నావు, అంటే అంటే ఎప్పుడు చచ్చిపోతావు? భగవాన్ చెబుతారు రెండంతుడు, నా దొడ నువ్వు ఎక్కడ ఎత్తకు, నా దొడ ప్రస్తావించుకురు, అనవసరమైన యాగి చేస్తున్నారు. దేశం అంతా నువ్వు మీ తమ్ముడు కలిసి, నువ్వు మీ అన్నయ్య, నువ్వు మీ తమ్ముడు కలిసి నా దొడ అంతా దేశం అంతా యాగి చేసేస్తున్నారు, నా దొడ మీరు ఎక్కడ ఎత్తకండి అని భగవాన్ చెబుతున్నాడు. ఎవరు రంగన తోటి అప్పుడు భగవాన్ అప్పుడు రంగన్యమనంటే కాకులు కూడా ఊరుకు, ఎక్కడైనా తిండి జరిగిందంటే కాకులు కూడా జనవారం కాకులు కూడా ఊరుకు, కాకు కావాలని జనవారం కాకులు చేతులేస్తాయి, కాకులు మాటలు కాకులు కాకులు చేసే పని కూడా నేను చేయలేము అంటాడు. నువ్వు చెప్పే మాటల వల్ల మేము శాంతి పొందుతున్నాం, నువ్వు చెప్పే మాటల వల్ల మేము శాంతి పొందుతున్నాం, గొప్ప ఉన్నతమైన లోకాలకు మెట్లు కట్టుకుంటున్నాం నువ్వు చెప్పే మాటల వల్ల, నువ్వు చెప్పే మాటల వల్ల మేము సుఖం అనిపిస్తున్నాం, నేను సుఖం అనిపిస్తున్నాను మీరు కూడా రండి, మీరు కూడా సుఖం అనిపించండి, నేను చెప్పడానికి నేను చెబుతున్నాను, నీ గొప్ప కోసం నేను చెప్పడం లేదు, నాకు చెప్పాలని చెబుతున్నాను. కాకులు కూడా ఎక్కడైనా అన్నం కలిపి ఇస్తే మిగతా కాకులు నువ్వు చేసేదా వ్యతిరేకించుకొస్తాయి, కాకులు చేసే పని కూడా నేను చేయలేమో అంటాడు. అప్పుడు భగవాన్ అంటే అది ఎక్కువ పూర్వం మాట నిజమే, పూర్వం జన్మలో కాకులు అన్ని తిరిగి మాట నిజం కాకులు కూడా రావటం ఇప్పుడు కాకులు కోసం గంటల గారు కూడా రావడం భగవాన్ చెప్పిన యథార్థం, కాకులు రావటం లేదు. పూర్వం నువ్వు చెప్పిన మాట నిజమే, ఇప్పుడు కాకులు కూడా తగ్గిపోయి భోజనాలు చేయటానికి మీరు ఎవరు భగవాన్ గుర్తుంటులను తప్పించుకోలేదండి. ఇక్కడ కూర్చుని మీరు ఎవరో కూడా మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, మీ ప్రమేయం ఉన్నా మీ ప్రమేయం లేకపోయినా, మీరు సాధన చేసిన సాధన చేయలేకపోయినా, మీ శిరస్సు అంతా భగవాన్ నోట్లో ఉంది, ఆ భగవాన్ నోట్లో మీ శిరస్సును ఎక్కడ అంత బయటకు తీయలేదు. మీరు ఓపుకుంటే సాధన చేయొచ్చు, ఓపుకు లేకపోతే మీరు సాధన చేయలేకపోవచ్చు. మీరు అందరూ టిక్కెట్లో చెబుతున్నారు, అది మీరు కాదు భగవాన్ యొక్క గుప్పిట్లో ఉంచి, భగవాన్ యొక్క హృదయం గురించి, భగవాన్ యొక్క నూతులు మీకు తప్పించినారు. ఈ ప్రాణం గురించి మీరు ఎక్కువ ఆలోచించిన దైవం గాలే, ఈ ప్రాణం దైవం కనిపిస్తున్నటువంటి గాలే మన లోపల ఉంటే అది వెయ్యి గాలిని ప్రాణం ప్రాణం అంటున్నాం. ఈ ప్రాణం గురించి మీరు ఆలోచించారు, ఈ ప్రాణం మీరు రోజు నాకు నమస్కారాలు పెడితే మీకు కలిసి వచ్చింది భగవాన్ చెప్పారు. మీరు రోజు రోజు నాకు నమస్కారాలు కాదు, మీరు పెట్టబడిసింది దానికి సేవ చేయటం కన్నా తన బోధ ప్రకారం, తన చెప్పిన ప్రకారం, తన మాట ప్రకారం, తన ఆజ్ఞ ప్రకారం, తన వినతి ప్రకారం, తన ఉపదేశం ప్రకారం నడుచుకోవటమే ముఖ్యం. తన చెప్పిన మాట ప్రకారం నడుచుకోవటమే ముఖ్యమని పదే పది మమ్మల్ని కోపడి చెప్పేవాడు. చెప్పిన అర్థం చేసుకోవడం తీరు, దాన్ని ఆచరించడం ప్రాక్టికల్. అయితే ఉంటండి నాకు అర్థం అవటం లేదండి అనుకుంటే ఎవరో కొంటున్నారు, వాళ్ళతో వాళ్ళ కృష్ణ చెప్పాడు. ఎవరైతే నన్ను భక్తిగా ఉంటున్నారో ఎటువంటి బుద్ధిని వాళ్ళకి ప్రసాదిస్తే వాళ్ళకి అర్థమవుతుంది, ఆ బుద్ధిని కూడా నేనే ఇస్తాను అయ్యా మీ వృద్ధిలో నేను ఉన్నాను కాబట్టి. కొంతమంది అనొచ్చు నాకేం అర్థం అవటం లేదు, అర్థం అవటం లేదు విషయాన్ని ఉచిపెట్టకండి. మీ వృద్ధిలో నేనే ఆత్మగా ఉన్నాను, మీరు అసలు తప్పిస్తుంటే, మీరు తప్పిస్తుంటే, మీరు ఘర్షణ పడుతుంటే హృదయంలో, మీరు మదన పడుతుంటే తెలుసుకోవాలనే కాన్షియస్ హృదయంలో బలీయంగా గట్టిగా గాఢంగా ఘోరంగా కనుక ఉంటే మీ హృదయంలో ఆత్మగా నేను ఎక్కడో లేను, మీ హృదయంలో ఆత్మగా నేను ఉన్నాను కాబట్టి మీ చేతుల కంటే, మీ కళ్ళు కంటే, మీ కాళ్ళు కంటే, మీకున్న అన్ని ఇంద్రియాల కంటే మీకు దగ్గరగా ఆత్మగా ఉన్నాను కాబట్టి మీకు ఎటువంటి బుద్ధిని ప్రసాదిస్తే మీకు అర్థమవుతుంది, అదే మీ బుద్ధిని కూడా నేనే ప్రసాదిస్తాను అర్జున. మనం ఇంకా దేని చూసి గడపడాలి, ప్రజలు తెలుగు ప్రార్థన చేస్తే నా కూడా మనకు ఎంత అర్థం అవ్వకపోతుంది, అది మీకు తప్పని ఉండదు. మీరు ప్రార్థిస్తున్నాడు మీకు అర్థం అవ్వటం లేదు అని మన ప్రార్థన చెవులో పెడితే ఆ ప్రార్థన అనేది మనకు ఎటువంటి బుద్ధిని ప్రసాదిస్తూ మనకు అర్థమవుతుంది, అటువంటి బుద్ధిని కూడా నేను ఇస్తాను. మీలో కొంతమంది తెలియజేట తక్కువ ఉండొచ్చు, కొంతమంది ఎక్కువ ఉండొచ్చు, మీరు ఎక్కువ మంది తెలియదు ఎవరు ధర్మం తెచ్చుకోకుండా ఇంకా తెలియజేట మీరు కాదు, మీలో కొంతమంది తెలియజేట తక్కువ ఉండొచ్చు, కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు. సర్వసాధారణ తెలియజేట ఎక్కువ వాళ్ళు ఏమనుకుంటారంటే తెలియజెప్పుకోవాలంటే డన్స్ అని నేను చాలా తెలియదు అనుకుంటాను, అలా ధర్మం తెచ్చుకోకుండా అది మీరు కాదు కదా. మీరు ఆత్మ తెలుసుకోవాలంటే, మీరు శాంతిలో కూరుకుపోవాలంటే, జ్ఞానంలో కూరుకుపోవాలంటే మీకు మీకు ఎన్ని తెలివితేటలు ఉన్నా సరే ఆ తెలివితేటలతో తెలివితేటలు దాటాలన్న సంగతి మీకు తెలియదా? ఎవడు నిజంగా తెలివైన వాడంటే తనకున్న తెలివితోడు తన తెలివిని ఎవడైతే దాడుతున్నాడు వాడి జ్ఞానం మీకు అర్థమవుతుందా? నిజమైన తెలివైన వాడు ఎవడంటే తన తెలివితేటలతోటే తన తెలివిని ఎవడైతే దాడుతున్నాడు వాడి జ్ఞానం. తెలివైన వాడు తన తెలివిలో బంధించబడదు, తన తెలివిని సహాయంగా తీసుకుని విడుదల పొందుతాడు. తెలివైన వాడు లక్ష్యం ఏంటంటే తన తెలుగులో తానే బంధింపబడిపోదు, తన తెలుగుని సహకారంగా తీసుకుని, తన తెలుగుని ఉపయోగించుకుని తెలుగులోంచి విడుదలతుంది. సత్యాన్ని తెలుసుకోవడం కోసం తెలుగుని ఉపయోగించుకుంటూ, సత్యాన్ని తెలుసుకోవడం కోసం తెలుగుని ఉపయోగించుకుంటూ తెలుగుని దాటిన వాళ్ళు తెలుగు. మీరు రమణ మహర్షి లేదు, రమణ మహర్షి లేదు మీరు అనుకుంటున్నారు, రజనాచలం కొండే రమణ మహర్షి, కొండ మాట్లాడుతుందా, కొండ మాట్లాడుతుంది, కొండ నడుస్తుందే, ఆ కొండ నడవదు, ఆ కొండే రమణ మహర్షి.